హరే కృష్ణ. సో నిన్న నిన్న సెషన్లో ఇఫ్ గాడ్ ఈస్ వన్ వై దెన్ వెదర్ హీ హ్యాస్ ఫామ్ ఆర్ ఈజ్ వెదర్ ఈస్ ఫామ్లెస్, రూపం ఉందా రూపం లేదా, అలాగే ఒకవేళ ఒకడే అయితే ఆయన ఎవరు, సో స్క్రిప్చర్స్ అన్నీ ఏం చెప్తున్నాయి, ఎందుకంటే అల్టిమేట్ మనం స్క్రిప్చర్స్ చెప్పాలి, ఎందుకంటే మనం చెప్పుకున్నాం వై షుడ్ వి పుట్ ఫెయిత్ ఆన్ స్క్రిప్చర్స్ అంటే బికాస్ స్క్రిప్చర్స్ తల్లి లాంటివి అనమాట. తల్లిని తండ్రిని చూపించినప్పుడు చాలా త్వరగా మనం తండ్రిని వితౌట్ మొమెంట్ మనం ఆయన నమ్మేస్తాం. మనం లేదా ఇండివిజువల్ మనం తండ్రి ఎవరు తెలుసుకోవాలి అని అనుకుంటే దాన్ని ఎన్నో టెస్టులు చేసిన తర్వాత కూడా మనకి ఆయన ఎవరు తెలుసుకోలేకపోవచ్చు. అందువల్ల మనకి ఈజీ అనమాట, ఎందుకంటే అల్టిమేట్ గా ఇదన్నిటిని రన్ చేసేవాడు అల్టిమేట్ గా ఆయన దగ్గరే సొల్యూషన్ ఉంది. బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ నుంచి బయటపడాలంటే ఆయన దగ్గరే మనకి ఆయనే మనకి సోర్స్, ఇంకా ఆయనే మనకు ప్రొటెక్టర్ అనమాట. ఇంకా కాబట్టి ఆయన ఎవరు తెలుసుకోవడం మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మానవ జన్మలో. సో స్క్రిప్చర్స్ ద్వారా ఆచార్య ద్వారా మనకి కృష్ణ అని మనం ఎస్టాబ్లిష్ చేసాము. సో ఆ తర్వాత మరి కృష్ణ అయితే మరి ఇతర అవతారాలు ఏంటి, మరి అమ్మవార్ల అవతారాలు ఏంటి, శక్తితత్వ శిష్యుతత్వ జీవతత్వ శంభుతత్వ చూసుకున్నాం. సో విష్ణుతత్వ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము, అలాగే శివుడికి కృష్ణకి ఆల్మోస్ట్ రెండు పాల పదార్థాలే, కానీ అల్టిమేట్లీ దెర్ ఇస్ ఎ స్మాల్ స్లైట్ చేంజ్ ఇన్ ద నేచర్ అన్నమాట స్వభావంలో కొద్దిగా. అందుకే శివుడిది గుణావతారం అంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి గుణావతారం అంటారు, కొద్దిగా చేంజ్ ఇన్ దేర్ స్వభావం. సో ఆ తర్వాత ఫైనల్ గా మనం ఈ దేవతలు ఎవరు అని తెలుసుకున్నాం. వాళ్ళు కూడా జీవులే, జీవతత్వమే, కానీ భగవంతుడి యొక్క భక్తులుగా వాళ్ళు వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంటారు అన్నమాట. సో అది మనం నిన్న చెప్పుకున్నాం. సో ఈరోజు సెషన్లో మరి భగవంతుడు ఒకడే అయినప్పుడు, అకృష్టుడు అయినప్పుడు ఎందుకు ఇన్ని ఇన్ని మతాలు ఎందుకు ఇచ్చాడు, లేదా ఇన్ని పుస్తకాలు ఎందుకు ఇచ్చాడు, ఇన్ని మార్గాలు ఎందుకు ఇచ్చాడు అది తెలుసుకుంటాము. దా తర్వాత అసలు నేను ఎవరిని, ఒకవేళ నేను ఆత్మ అనేదే ఏంటి ప్రూఫ్ మన దగ్గర, అలాగే యాక్చువల్లీ మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి, చివరిగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడికి వాట్ ఈస్ ది పర్పస్, లేదా ఈ భౌతిక ప్రపంచం ఎందుకు సృష్టించాల్సి వచ్చింది భగవంతుడు, ఇది మనం ఈరోజు చూసుకుంటాం అన్నమాట. సో ఇఫ్ కృష్ణ ఇస్ వన్ దెన్ వై సో మెనీ మాన్యువల్స్, సో మెనీ బుక్స్ ఎందుకు, సో మెనీ రిలీజియన్స్ ఎందుకు మనకి. సో ఉదాహరణకి మనం చూస్తే సనాతన ధర్మం దగ్గర నుంచి ఈరోజు ఇస్లాం దాకా అవి ఎప్పుడెప్పుడు వచ్చాయని కానీ మనం కానీ ఒకసారి ఇయర్స్ కానీ తీసుకుంటే, సనాతన ధర్మం అంటే ఏంటంటే హిందూ అనేది అయితే మనం అంటున్నామో యాక్చువల్ దాని పేరు యాక్చువల్ సనాతన ధర్మం అని, అంటే సనాతనం అంటే ఆ ధర్మము చేంజ్ చేయలేము మనం, ఇది శాశ్వతంగా ఉండే ధర్మం అన్నమాట. సో మనది యాక్చువల్గా ధర్మం మతం కాదు, ఇది యాక్చువల్గా ధర్మం అంటే ద వే టు లీడ్ అవర్ లైఫ్ అన్నమాట. అది ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే సృష్టి ఆరంభం నుంచి ఉందన్నమాట, సృష్టి ఆరంభం నుంచి. ఎప్పుడు సృష్టి ఆరంభించింది, నో టైం, టైం చెప్పలేము మనం. భగవద్గీత ఎప్పుడు వచ్చిందంటే 5000 సంవత్సరాల క్రితము, బుద్ధిజం 2500 ఇయర్స్ బ్యాక్, క్రిస్టియానిటీ 2000 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, ఇస్లాం 1300 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అయితే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్సే, ఓకేనా. మరి భగవంతుడు ఎందుకు ఇన్నిటిని సృష్టించాడు, ఎందుకు ఒకటే ఇచ్చేసి సరిపోయి ఉన్ను, డిఫరెంట్ డిఫరెంట్ ఉండడం వల్ల ఇవాళ యాక్చువల్లీ రిలీజియన్ అనేది మనల్ని యాక్చువల్గా మనం దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సింది. ఇవాళ పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి, వాటి మీద ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, టెర్రరిజం పెరిగింది, చివరికి ఎక్కడ దాకా వచ్చామంటే మాకు రిలీజియనే అవసరం లేదు, మాకు మేము హ్యాపీగా ఏదో ఉన్నదేదో సంపాదించుకుంటాము, మేము తింటాము బతుకుతాము. అనవసరంగా ఈ మతం అంటేనే చాలా పెద్ద వివాదాస్పదమైనటువంటి ఒక అంశం ఏమో అని చాలా మంది ఈరోజు యాక్చువల్గా మనకి పీస్ చేయాల్సినటువంటి ఈ మార్గాలు మనకి అత్యంత ప్రమాదకరం తీసుకుని వస్తున్నాయి అన్నమాట. సో మరి భగవంతుడు దయమాయుడు అంటున్నాడు, భగవంతుడు అందరి మేలు కోరేవాడు అంటున్నాడు, మరి ఇన్ని ఎందుకు ఇన్ని తయారు చేసి పెట్టేసి ఎందుకు మన మధ్యలో గొడవలు పెట్టి ఆయన ఏం అక్కడ ఆనందపడుతున్నాడు అక్కడ. సో దీని మనం గమనించినట్లయితే వాస్తవానికి ఒకటే రిలీజియనే, ప్రిన్సిపల్స్ అన్ని ఒకటే, కానీ డీటెయిల్స్ మారుతాయి అన్నమాట. డీటెయిల్స్ అన్నమాట. ప్రిన్సిపల్ గా కానీ గమనించుకుంటే మాత్రం అన్ని ఒకటే చెప్తుంది. ఎందుకంటే ఒక భగవంతుడు ఒకటేగా చెప్తాడు, అంటే వేరువేరుగా చెప్పడు, వేరువేరుగా ప్రాబ్లమ్స్ ని సృష్టించాడు. ఓకే, ఒక్క నిమిషం, ఏదో ప్రాబ్లం అయింది మరి. సో ప్రాబ్లమ్స్ ని సృష్టించాడు. ఎట్లా చేస్తాడు? ఒకే ప్రిన్సిపల్లే కానీ డీటెయిల్స్ మారుతాయి ఇక్కడ. ఎందుకనంటే ఇవి వచ్చిన టైమింగ్స్ చూస్తే కనుక, సో భగవద్గీత వచ్చింది 5000 ఇయర్స్ బ్యాక్, చెప్పింది ఎవరికి అంటే అర్జునుడికి. ఆ తర్వాత వచ్చినటువంటి క్రిస్టియానిటీ, జీసస్ వచ్చిన టైమింగ్ ఏంటి, ఎప్పుడు ఏ పరిస్థితిలో వచ్చాడు, అలాగే ఖురాన్ లేదా మహమ్మద్ ప్రాఫిట్ ఏ టైమింగ్లో వచ్చాడు. సో వాళ్ళు వచ్చినప్పుడు టైంలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి, అప్పుడున్నటువంటి ఆడియన్స్ యొక్క ఎబిలిటీ టు టేక్ ది మ్యాటర్ అనమాట, ఎంత తీసుకోగలుగుతారు వాళ్ళు విషయాన్ని, అంటే ఎబిలిటీ టు డైజెస్ట్, ఎంత వాళ్ళు స్వీకరించగలుగుతారు, సో దట్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ని వీళ్ళతో అవాయిడ్ చేయకుండా, వాటిని వదిలేసుకోకుండా క్రమక్రమంగా అందరూ డెవలప్ అవ్వడానికి ఒకే ప్రిన్సిపల్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో చెప్పారన్నమాట. ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మనకి ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఒక స్కూల్కి వెళ్ళే ఉంటాడు మ్యాథమెటిక్స్, ఎప్పుడు మ్యాథమెటిక్స్ ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచరు అతనికి PhD ఇన్ మ్యాథమెటిక్స్ ఉంది అతనికి, కానీ అతన్ని కానీ మనము ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆ క్లాస్కి పంపించి, ఆ తర్వాత కొద్దిగా హయ్యర్ సెక్షన్కి అంటే 10th క్లాస్కి పంపించి, ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ డిగ్రీకి పంపించామనుకోండి మనం, డిగ్రీకి. అంటే సేమ్ టీచర్ని మనం ఫస్ట్ పీరియడ్ ఏమో 1st క్లాస్ వాళ్ళకి పంపిస్తున్నాము, సెకండ్ పీరియడ్ ఏమో 10th క్లాస్ వాళ్ళకి పంపిస్తున్నాము, 3rd పీరియడ్ ఏమో డిగ్రీ వాళ్ళకి పంపిస్తున్నాము. ఇప్పుడు సేమ్ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అదే మ్యాథమెటిక్స్ ని ఏ విధంగా చెప్తాడు, అదే మ్యాథమెటిక్స్ ని ఏ విధంగా చెప్తాడు, అదే మ్యాథమెటిక్స్ ని ఆయన దగ్గర సబ్జెక్ట్ ఏమో PhD సబ్జెక్ట్ ఉంది, కానీ 1st క్లాస్ చెప్పినప్పుడు మొత్తం సబ్జెక్ట్ చెప్పాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మైనస్, వాళ్ళకి 5 మైనస్ 2 చెప్తారు, ఎందుకంటే 5లో 2 తీసేస్తే హ్యాపీగా వాళ్ళు చెప్పేయగలుగుతారు, ఓకే 5లో 2 తీసేస్తే 3 ఉంటాయి అని చెప్తారు. కానీ వాళ్ళకి 2 మైనస్ 5 అసలు చెప్పరు అనమాట, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ అది కాదు, ముఖ్యంగా 1st క్లాస్ ఉన్న స్టూడెంట్స్కి. అదే 10th క్లాస్ ఒకరు వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళకి చెప్తారు 2 మైనస్ 5 = -3 అని చెప్తారు, ఎందుకంటే అక్కడ ఎదిగిన మనస్తత్వం ఉంది, అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది అక్కడ. అదే 10th ఇప్పుడు ఇక్కడికి వెళ్ళారనుకోండి, డిగ్రీకి వెళ్తారనుకోండి, అంతకంటే కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ చెప్తారు. అదేంటది, మనం యాక్చువల్ చెప్పాలంటే అందరికి ఒకటే కదా చెప్పాల్సింది, అందరూ ఒకే విధంగా అర్థం చేసుకుంటారు కదా, మరి చెప్పేది మ్యాథమెటిక్స్ ఎందుకు వెళ్ళ, ఒకరికేమో ఒక విధంగా కనిపిస్తుంది, ఇంకొకరికేమో ఇంకో విధంగా చెప్తున్నాడు, ఇంకొకరికేమో ఇంకొద్దిగా అడ్వాన్స్ ఎందుకు చెప్తున్నాడు, ఎందుకంటే అక్కడ ఎదిగినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి ఈ 10th క్లాస్ స్టూడెంట్ వచ్చి 1st క్లాస్ స్టూడెంట్ అడిగారు అనుకోండి, చిన్న 5 మైనస్ 2 ఎంత, 3 అని చెప్పేస్తాడు. సరే 2 మైనస్ 5 ఎంత అన్నాడు అనుకోండి, ఆలోచిస్తాడు, ఆలోచించి అసలు అది లెక్కే కాదు, అసలు 2 నుంచి -5 అసలు తీయలేము, కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు, అసలు మా టీచర్ అయితే అసలు దీని గురించి చెప్పనే చెప్పలేదు, కాబట్టి నువ్వు అడిగిన క్వశ్చనే తప్పు అని చెప్పి 10th క్లాస్ అతనికి సమాధానం చెప్పాడు 1st క్లాస్ అతను. 10th క్లాస్ అతను ఏం చెప్తాడు, లేదు ఎందుకు బావు, 2 మైనస్ 5 = -3, ఖచ్చితంగా ఇది ఈ స్కోప్ ఉంది మ్యాథమెటిక్స్ లో, ఇది మనం చేయొచ్చు అంటాడు. ఇతనేమంటాడు, లేదు లేదు అది కుదరదు, అసలు జరగనే జరగదని ఇతను అంటాడు. సో ఇప్పుడు ఏ ఒక్క భగవంతుడు అయితే ప్రిన్సిపల్స్ ఇచ్చారో ఆ ప్రిన్సిపల్స్ అందరికి ఒకటే అనమాట, మ్యాథమెటిక్ ప్రిన్సిపల్స్ అందరికి ఒకటే, కాకపోతే దాన్ని మొత్తం రివీల్ చేయలేదన్నమాట. ఎందుకని, అప్పుడున్న సమయంలో అప్పుడున్నటువంటి ఆడియన్స్ని బట్టి వాళ్ళు ఎంత కెపాసిటీ ఉందో డైజెస్ట్ చేసుకోవడానికి ఈ ప్రిన్సిపల్స్ దాన్ని బట్టి జరిగిందనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే, సనాతన ధర్మంలో ఉన్న అప్పుడు అంటే భగవద్గీత మొత్తం రివీల్ చేసింది అనమాట, అన్నిటి గురించి, ఆత్మ, పరమాత్మ, జీవుడు, ప్రకృతి, కాలం, కర్మ, హోల్ డీటెయిల్. ఉదాహరణకి 7th చాప్టర్ సెకండ్ శ్లోకాకి వెళ్ళామనుకోండి, కృష్ణుడు అనమాట, నేను ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కాదు, లేకపోతే భౌతికమైనటువంటి ప్రపంచం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే భౌతిక జ్ఞానం పూర్తిగా థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా నేను మొత్తం ఇచ్చేస్తున్నాను, ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవడానికి ఇంకేమీ లేదంటాడు అనమాట, ఇంకా ఏమీ లేదు తెలుసుకోవడానికి అని చెప్పి చెప్పాడు అనమాట. అంటే కృష్ణ చెప్పిన హోల్ మొత్తం నాలెడ్జ్ ఇచ్చేస్తున్నాడు. ఎందుకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చేస్తున్నాడు అంటే, ఎందుకంటే అక్కడ తీసుకునే కెపాసిటీ అర్జునుడికి ఉంది కాబట్టి. అదే నెక్స్ట్ వెళ్ళామనుకోండి, బైబుల్ ఈ స్టేట్మెంట్ ఉంటుందన్నమాట, జీసస్ ఏం చెప్తాడంటే, నేను చెప్పాలనుకుని చాలా ఉంది కానీ మీరు దాంట్లో మొత్తం అర్థం, మీరు సగమే అర్థం చేసుకోగలుగుతారని చెప్తారన్నమాట జీసస్. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ సన్ ఆఫ్ గాడ్ కాబట్టి భగవంతుని గురించి పూర్తి జ్ఞానం ఉంది, కానీ అతను మొత్తం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అంత చేసుకునే కెపాసిటీ, ఎందుకంటే అప్పుడున్న ఆయన ఆడియన్స్ వచ్చి గొర్రెల కాపర్లు కాబట్టి వాళ్ళు అంతే చేయగలుగుతున్నారు. ఇంకా ఖురాన్ టైంకి వచ్చేసరికి మాత్రం మహమ్మద్ ప్రాఫిట్ వచ్చి చెప్పింది, ఎక్కడంటే ఎడారి ప్రాంతం చెప్పింది. ఎడారి ప్రాంతంలో కంప్లీట్ గా జంతువు విధానంలో ఒక నాగరికత లేనటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ ప్రాఫిట్ వచ్చి మెసేజ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. సో వాళ్ళు ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతారు, చాలా తక్కువ డైజెస్ట్. అందుకే దాంట్లో మనం చూస్తే ఎక్కువ ఖురాన్లో అసలు ఆత్మ గురించి ప్రస్తావనే ఉండదు అసలు. సో లోపల కామకృత మతమర్చాలు ఉంటాయని, లోపల ఇన్ని మూడు గుణాలు ఉంటాయని, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వీటన్నిటి వల్ల మనం సఫర్ అవుతున్నామని అసలు లోతుల్లో కదా ఒక పాయింట్ కూడా వెళ్ళదు అనమాట. అసలు ఎందుకని వెళ్ళలేదంటే, మహమ్మద్ ప్రాఫిట్ తెలియక కాదు, లేదా ప్రిన్సిపల్స్ అని తెలియక కాదు, అప్పుడున్న ఆడియన్స్కి అంత తీసుకునే కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళకి ఎంత అవసరమో అని చెప్పారు. అయితే అది అర్థం చేసుకోవాలని మనము, మీ భగవద్గీత గొప్పదా, మీ బైబిల్ గొప్పదా, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని అనవసరంగా మనం గందరగోళం చేస్తున్నాం. ఉదాహరణకి, ఎస్, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. సో నార్మల్గా ఉన్న పర్సన్కి, నార్మల్గా వినే పర్సన్కి మనం చెప్పామనుకోండి అతను మానేయవచ్చు, కానీ ఎవరైతే మరీ మూర్ఖంగానో మొండిగా ఉన్నారో, దాని మీద అడిక్ట్ అయిపోయి ఉన్నారో, వాళ్ళకి వెళ్ళి మనం చెప్పామనుకోండి ద సేమ్ థింగ్, నువ్వు సిగరెట్లు మానేయవచ్చు కదా అంటే యాక్చువల్లీ మళ్ళీ కొట్టేస్తాడు. నువ్వు అదే మెసేజ్ బట్ డిఫరెంట్గా చెప్పాలి, చెప్పచ్చు. ఎట్లా అంటే, ఎందుకు రోజు ఒక ప్యాకెట్ తాగి ఇదైపోతున్నావు, కొంచెం ఆరోగ్యం బాగా చూసుకొని రోజు ఒక రెండు మానేయకూడదు దాంట్లో నుంచి, రెండు మానే 10 ఉన్నాయని కొన్ని సిగరెట్స్, ఒక రెండు మానేయకూడదు దాంట్లో అని చెప్తే అతను యాక్సెప్ట్ చేసుకుంటాడు. అదేందది, ఫస్ట్ వ్యక్తికి ఏమో అసలు మానేయనని చెప్పారు, ఈయనకేమో రెండు తాగమంటున్నారు, అంటే మీ మెసేజ్లో ఎక్కడో ఇంత డిఫరెన్స్ ఉండేది, ఇంత పక్షపాతం ఉండేది అని అంటే, యాక్చువల్లీ అది పక్షపాతం కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఆ వ్యక్తి ఆడ ఉద్దేశం, ఆడైతే అతను తీసుకునే కెపాసిటీ అతను ఉన్నాడు కాబట్టి అతనికి డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ ఇస్తే ఇతను వచ్చి మన మీద దాడి చేస్తాడు కాబట్టి అతనికి తను ఎంతవరకు తీసుకోగలదో, తను ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతాడో, ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతాడో, పూర్తిగా అసలు ఇన్స్ట్రక్షన్నే మాని అవాయిడ్ చేయకుండా తనని ఎట్లొకట్లా గ్రాడ్యువల్గా పైకి తీసుకోవడానికి నెమ్మదిగా ఇవి చెప్తారు అనమాట. ఆ విధంగా సో ఖురాన్ వచ్చిన సందర్భం ఏంటంటే, అది ఎడారి ప్రాంతంలో, అక్కడ ఎడారి ప్రాంతంలో వాళ్ళకి ఫుడ్ దొరకదు, అక్కడ నీళ్ళు సరిగ్గా దొరకవు కాబట్టి అక్కడ వాళ్ళు విపరీతమైన మాంసం తినడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, సర్వైవ్ కావాలి అక్కడ కాబట్టి అక్కడ వాళ్ళు అలా తీసుకుంటున్నారు, అలా చేస్తున్నారు. కానీ అది తప్పు కదా, అని. అందుకే వాళ్ళకి ఏముంటుంది అక్కడ, మీరు హలాల్ చేసుకున్నారు, దేవుడికి నైవేద్యం పెట్టి దేవుడిని తలుచుకుని నైవేద్యం పెట్టి తీసుకున్నాడు. కానీ అది అది తెలియకుండా చాలా మంది ఉంటారు, లేదంటే మా ఖురాన్లో మమ్మల్ని తినేయమని చెప్పారు అండి. యాక్చువల్లీ ఖురాన్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు తినవలసి వస్తే అని అంటుంది అనమాట. మీరు ఒకవేళ ఈ మాంసాహారం తీసుకోవాల్సి వస్తే అప్పుడు మీరు ఇది చేయండి అంటారు. అంతేకాని మీరు మాంసం కంపల్సరిగా తీసుకోవాల్సిందే అని ఉండదు. కానీ మనం దాన్ని అట్లా మార్చేసుకుందాం. మరి భగవద్గీతలో అసలు ఎక్కడ కూడా మాంసం తిను అని ఉండదు, తినొద్దు అని ఉండదు. భగవద్గీతలో ఆ మెసేజ్ ఉండదు అక్కడ. ఎందుకని అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అర్జునుడు ఆల్రెడీ పాటిస్తున్నారు దాన్ని, ఆల్రెడీ పాటిస్తున్నాడు కాబట్టి అసలు స్టేట్మెంట్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ విచ్చలవిడిగా ఏది పడితే అది ఎట్లా పడితే తింటున్నారే కాబట్టి అది కొన్ని రెస్ట్రిక్షన్ పెట్టారు. నువ్వు కుక్కని ప్లస్ పందిని మాత్రం అసలు తిననే తినొద్దు అని చెప్పారు అనమాట. ఆ రెస్ట్రిక్షన్ ఉంది. కానీ మాంసం తినేపోయినా తిను, ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి. కానీ వీటి తొలికి మాత్రం అసలు పోవద్దు, ఎందుకంటే పూర్తిగా మెదడు పూర్తిగా చిన్న భిన్నం అయిపోతుంది, చైతన్యం పూర్తిగా రక్షప్తం అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ప్రిన్సిపల్ సేమే, బట్ మెసేజ్ డిఫరెంట్ అయిపోతుంది, మెసేజ్ డీటెయిల్స్ మారిపోతాయి, ఎందుకంటే ఆడియన్స్ అలా లేరు కాబట్టి. కాబట్టి ఎదిగిన మనము తండ్రి యొక్క భావన అర్థం చేసుకోవాలి. సో కొడుకును బట్టి లేదా పిల్లలను బట్టి అక్కడ ఉన్న వాళ్ళని బట్టి సేమ్ మెసేజ్నే ఇస్తాడు, కానీ వాళ్ళు క్రమంగా ఎదగడానికి అన్నమాట, అది యాక్సెప్ట్ చేసి ఆ మెసేజ్కి సరెండర్ అవ్వడానికి ఎంత అవసరమో అది చెప్తారు అన్నమాట. సో అది ఆ విధంగా మనం చూసే అది అనమాట. అన్ని రిలీజియన్స్లో చెప్పే విషయాలు ఒకటే అన్నమాట. బైబుల్ ఏముంటుంది, నువ్వు నీ భగవంతుని నీ హృదయపూర్వకంగా నీగా అత్యంత రూపంలో నువ్వు భగవంతుని నామంతో నువ్వు భగవంతుని దగ్గర ఉంటుంది. ఖురాన్ ఏముంటుంది, నువ్వు సరెండర్ ఉంటుంది, అంటే ఇస్లాం మీన్స్ సరెండర్, నువ్వు నేను శరణాగతి తీసుకుంటుంది. 99 నామాలు గలటువంటి అల్లా నా నేమ్స్ ఉన్నాయన్నమాట ఖురాన్లో. అలా భగవద్గీతలు ఏం చెప్తుంది, సర్వధర్మాన్ని పరిత్యజ, సర్వధర్మాన్ని అన్ని ధర్మాలు వదిలిపెట్టి నా సరెండర్గా అంటాడు కృష్ణుడు. సో ఆల్మోస్ట్ సేమ్ మెసేజ్ అన్నిట్లో. కాకపోతే కృష్ణుడు భగవంతుని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, బైబుల్లో చూస్తే కొడుకు మాట్లాడుతున్నాడు, ఖురాన్ చూస్తే దూత మాట్లాడుతున్నాడు. కానీ అందరూ వాళ్ళిద్దరూ మాట్లాడేది కూడా కృష్ణుడు గురించే. వాడు అల్లా అంటే అదే భగవంతుడి యొక్క ఇంకొక పేరు, అంటే అత్యంత శక్తిమంతుడు అనేటువంటి ఆ యొక్క క్వాలిటీకి అది అల్లా అనే పేరు వచ్చింది. మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, యెహోవా అంటే ఆల్ మెర్సిఫుల్ అని, అత్యంత దయమైన అని. కానీ అది కూడా కృష్ణుడిలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, అది ఒక క్వాలిటీ అది. బట్ కృష్ణ అంటే కూడా ఆల్ అట్రాక్ట్, ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి కృష్ణుడిలో ఆయన ఆల్ అట్రాక్టివ్, అందుకే ఆయన పేరు కృష్ణ అని వచ్చింది. ఇక్కడ కూడా సనాతన ధర్మంలో హరే కృష్ణ మంత్రాన్ని అదే హోలీ నేమ్స్ చేయమన్నాడు, ఇక్కడ ఏమో 99 నేమ్స్ ఆఫ్ అల్లా అన్నాడు, మనకేమో హరే కృష్ణ మంత్రం. కానీ మూడు చూస్తే మూడు భగవాన్ నామాన్ని ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట. సిమిలారిటీస్ లోకి వస్తే అదే చెప్పాను, వైదర్ సో మెనీ డిఫరెన్సెస్ అంటే, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ లో డిఫరెంట్ వేస్ లో వాళ్ళు మెసేజ్ని తీసుకుంటారు కాబట్టి. అందుకైతే చెప్పినట్టుగా ఇప్పుడు బైబుల్లో నాకైతే మొత్తం తెలుసు కృష్ణుడు గురించి లేదా భగవద్ గురించి, కానీ యూ మెన్ ఆఫ్ లెస్ ఫేత్ ఐ హావ్ లాట్ టు టెల్ యూ, బట్ యూ కెనాట్ అండర్స్టాండ్ నౌ. నాకు చెప్పాల్సిన చాలా ఉంది కానీ మీరు అర్థం చేసిన పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఖురాన్ చూడు, థౌ షల్ నాట్ హ్యావ్ సెక్స్ విత్ యువర్ మదర్ అండ్ సిస్టర్, 4:20. సో లైంగికంగా నీ తల్లితో కానీ నీ చెల్లితో కానీ నువ్వు పాల్గొనకూడదు అని ఖురాన్లో ఉంది. అంటే ఆ స్టేట్మెంట్ ఆ రోజు అది ఇచ్చారు అంటే ఖురాన్ దాని అర్థం ఏంటి, అక్కడ అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఆ సంఘటన జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖురాన్లో అది చెప్పాల్సి వచ్చింది. అంటే అప్పుడు అర్థం చేసుకోవచ్చు అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో ఆల్మోస్ట్ ఎనిమల్ సివిలైజేషన్ ఉంటుంది, ఎనిమల్స్ లోనే తల్లి చెల్లి ఈ వ్యవహార రిలేషన్షిప్స్ ఏమి ఉండవు అక్కడ. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ అందుకే ఇవ్వాల్సి వచ్చింది. అదే ఇది ఈ స్టేట్మెంట్ మనకి భగవద్గీతలో అసలు లేదా అసలు ఇలాంటి స్టేట్మెంట్స్, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ హై క్వాలిఫైడ్ కాన్షియస్నెస్ లో అర్జునుడు ఉన్నాడు. అందుకే భగవద్గీత కృష్ణుడే ఉన్నాడు, ఐఎమ్ గివింగ్ ద కంప్లీట్ నాలెడ్జ్ విచ్ ఇస్ బియాండ్ నథింగ్ టు బి మోర్ నోన్. ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేం లేదు, మీకు చెప్పాను 7వ అధ్యాయం 2వ శ్లోకం చెప్పాల్సింది మొత్తం చెప్తున్నాను. ఇంకా ఇది అందుకనే భగవద్గీత చదివిన తర్వాత ఇంక మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఇంకేమి లేదు. సో అన్ని ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వర్షిప్ ఉన్నాయి. ఏ మతంలో అయినా సరే, ఏ మార్గం అయినా సరే. ఒకటి, మాక్సిమం ఎక్కువ మంది భయంతో కృష్ణుడిని లేదా భగవంతుని పూజిస్తారు. లేదా రెండో కేటగిరీ, కోరికతో పూజిస్తారు, నాకు రోజు నాకు మాకు అన్నం దొరకాలి అని. మూడు, డ్యూటీతో చేస్తారు, ఎందుకంటే నాకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి ఇది నా డ్యూటీ, రోజు నేను చేయాలి అని. లవ్ లాస్ట్ది, ఇది యాక్చువల్ అన్నమాట. భగవంతుడు చేసా చేయకపోయినా నేను మాత్రం ఆయనకి చేస్తానే ఉంటాను. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ లేవన్నమాట. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇక్కడ. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయడం అనేది ది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. సో కొంతమంది ఫియర్తో చేస్తారు, కొంతమంది కోరికతో చేస్తారు, కొంతమంది డ్యూటీగా చేస్తారు, కొంతమంది లవ్తో చేస్తారు. కానీ లవ్తో చేసేది మాత్రం చాలా రేర్ అన్నమాట, ముఖ్యంగా కలియుగంలో. అది మనందరికీ అనుభవం అనేది తెలుసు. మనం మరి అన్ని పుస్తకాలు కూడా ఇక్కడ కొన్ని ఫియర్ లెవెల్లో వాళ్ళకి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అలాగే డిజైర్ లెవెల్లో ఎవరిని, ఏ దేవతల్ని ఏం కోరుకోవాలి, వాళ్ళ దగ్గర ఏ వరాలు పొందాలి, ఏ పరిస్థితుల్లో వాళ్ళని పూజించాలి, అది పుస్తకాలు ఉన్నాయి. డ్యూటీ పరంగానికి కూడా మళ్ళీ కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కానీ లవ్, ప్యూర్ లవ్ ఆఫ్ గాడ్ గురించి మనం తెలుసుకోవాలంటే భగవంతుణ్ణి ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా భగవంతుడిని భగవంతుడిగా మనం పూజించాలి అని అంటే మాత్రం ఈ రెండు పుస్తకాలు, భగవద్గీత, భాగవతం మాత్రమే ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇది సో ఈ రెండు బుక్స్ కానీ మనం చదవగలిగితే మనం శాస్త్రాల యొక్క సారం మొత్తం కూడా ఈ రెండు పుస్తకాల నిక్షిప్తమే. అందుకే ప్రభుపాద వారు అంటారు ఈ రెండు బుక్స్ కానీ ఉంటే మిగతా పుస్తకాలన్నీ తగలబడిపోయినా కూడా, లేదా మిగతా పుస్తకాలు శాస్త్రాల మీద అన్ని పుస్తకాలు ఒకవేళ అంతరించిపోయినా కూడా ఈ రెండు పుస్తకాలు మన దగ్గర కానీ ఉంటే మాత్రం మనకి యాక్చువల్ కృష్ణుడి యొక్క కృష్ణుడిని మనం పొందొచ్చు అన్నమాట. ఎందుకంటే అల్టిమేట్గా ఈ రెండు అన్నిటికీ సారం అన్నమాట. మనం చెరుకు గడని తీసుకెళ్ళి పెట్టనుకోండి, చెరుకు గడలో మనకి చెరుకు గడలు ఇచ్చారనుకోండి, రెండు జ్యూస్ ఇచ్చారనుకోండి, మనం ఏది ప్రిఫర్ చేస్తాం? చెరుకు గడ కంటే చెరుకు జ్యూసే ప్రిఫర్. ఎందుకంటే దీని ఎసెన్స్ జ్యూస్లోనే ఉండేది, అల్టిమేట్గా మిగిలినంత పిప్పే అంత. సో మనం జ్యూస్ తీసుకుంటాము. అలాగే మిగతా పుస్తకాల యొక్క అన్ని చూస్తే కనుక వాటన్నింటిలో మనం ఎంతో కొంత కష్టపడాలన్నమాట, అవి చదవడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ లేదా ఆ మార్గాలు ఫాలో అవ్వడంలో కానీ. కానీ వాటన్నిటిని క్రోడీకరించి మనకి జ్యూస్ రూపంలో ఈ రెండు పుస్తకాలు ఇచ్చారన్నమాట. కాబట్టి అల్టిమేట్గా మాన్యువల్ మాత్రం ఒకటే, రిలీజియన్ ఎప్పుడు ఒకటే అన్నమాట. బట్ డీటెయిల్స్ మారుతున్నాయి, అది కూడా జనాల యొక్క పరిస్థితిని బట్టి, భగవంతుడు ఎంతో దయతో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎంతవరకు ఫాలో కాగలుగుతారో అంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అన్నమాట. అంతే. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. బాగా ఇప్పుడు తాగుబోతులు ఉన్నారు, విచ్చలవిడిగా తాగేస్తున్నారు, గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా లేదు, పై ఎక్కడో బయటకు పోయినా సరే, వేరే రాష్ట్రాలకు పోయినా సరే, లేకపోతే వాళ్ళే కాచుకునైనా సరే తాగేస్తున్నారు. అప్పుడు తాగేటప్పుడు చీప్ లిక్కరు ఎలా బట్ట తాగేస్తున్నారు, మరీ దారుణంగా వాళ్ళ హెల్త్ పాడైపోద్దని, ఇంకెంత చెప్పినా వీళ్ళు నమ్మట్లేదని, వినట్లేదని. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొన్ని షాప్స్ తెలుస్తుంది ఎట్లాగో, ఎందుకంటే దానికంటే కొంచెం బెటర్ ఇదే ఇద్దాము, ఎట్లాగో వాడు డబ్బులు తగలబెట్టేస్తున్నాడు, ఆరోగ్యం భయంకరంగా పోతామంది, అట్లీస్ట్ ఇది కొంచెం ఇది వల్ల అతను అన్నెసరీ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా దాన్ని కొంచెం లీగలైజ్ చేస్తారనమాట. గవర్నమెంట్ లీగలైజ్ చేసి ఆ డబ్బుల్ని డిఫరెంట్గా ఉపయోగిస్తుంది. వాస్తవానికైతే మానిపించేది ఏం చేయాలని ఆలోచించాలి, బట్ సంభవం లీగలైజ్ చేస్తుందన్నమాట. అంటే యాక్సెప్టింగ్ హిమ్ ఇన్ టు ద సొసైటీ అట్లా. అట్లాగే భగవంతుడు కూడా, మనం బ్యాక్గ్రౌండ్స్ ఎన్ని దారుణాలు ఉన్నాయో ఎట్లట్లో ఉన్నాయో తెలియదు, కానీ మనకు కూడా ఏదో ఒక మార్గంలో మనల్ని లీగలైజ్ చేసి ఆయన దగ్గర తీసుకురావాలని అనే ప్రయత్నం అనమాట. ఇది ఆ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్. అందుకే ఇక్కడ మనకి విధి విధానాలు చాలా ఉంటాయి అన్నమాట. కానీ ఈ విధి విధానాలన్నీ అందరూ అన్ని ఫాలో అవ్వాలని కాదన్నమాట. అల్టిమేట్గా మనకు కావాల్సింది భగవంతుడి యొక్క ప్రేమ కావాలి. జీవుడు ప్రేమ కోసం తప్పిస్తున్నాడు, అందరూ మనందరూ ప్రేమ కోసం తప్పిస్తున్నాము. ఆ ప్రేమ పొందడానికి మనకి వచ్చేటువంటి పుస్తకాలు ఏంటి అని అంటే భగవద్గీత భాగవతంలో డైరెక్ట్ మనకి ఎసెన్స్ దొరికిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం పౌరులు ఒకటే అయినప్పటికీ కూడా అఖిల పండి ఒకటే రిలీజన్ అయి ఉంది, ఒకటే పుస్తకం ఉండేది, కానీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వల్ల, డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ వల్ల, డిఫరెంట్ ప్లేసెస్ వల్ల కొన్ని డీటెయిల్స్ కొంచెం డైల్యూట్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఇన్స్ట్రక్షన్ అయితే సేమే, విఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ సోల్, గో బ్యాక్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, సేమ్ మ్యాటర్ అనమాట అన్నిటి. సో నెక్స్ట్ మన టాపిక్ యాక్చువల్లీ వాళ్ళ టాపిక్ హూ ఆర్ యూ, నువ్వు ఎవరు. జనరల్ గా మనం సైంటిస్టులు లేకపోతే డాక్టర్స్ అడిగామనుకోండి, యువర్ నథింగ్ బట్ జస్ట్ ఎ బ్యాగ్ ఆఫ్ సమ్ కెమికల్స్ అంటారు. ఒక 60 kgs 60 pounds ఉన్న వ్యక్తికి ఇన్ని 5 pounds ఆఫ్ కాల్షియం, 1.5 pounds ఆఫ్ పొటాషియం, జస్ట్ ఏ కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ ఇన్ డిఫరెంట్ పర్సన్, ఇంత ఇన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అని చెప్తారు అన్నమాట. ఇస్ దట్ సో? మనం నిజంగానే కెమికల్స్ ఏమైనా? మరి కెమికల్స్ అయితే మనం ఎమోషన్స్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే మన ల్యాబ్ లో చాలా కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ అన్ని ఏడుస్తున్నాయా, నవ్వుతున్నాయా, బాధలు చెప్పుకుంటున్నాయా? మరి ఆ కెమికల్స్ లోకి ఎమోషన్స్ రానప్పుడు మరి మనం జస్ట్ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ అయితే మనలో ఎట్లా ఎమోషన్స్ వస్తున్నాయి? మనం ఎందుకు ఏడుస్తున్నాము, మనం ఎందుకు నవ్వుతున్నాము, మనం ఎందుకు ప్రేమను పంచుతున్నాము? ఓకే, మనం జస్ట్ బ్యాగ్ ఆఫ్ కెమికల్సే కానీ అయితే మరి కెమికల్స్ కి ఒక రేట్ ఉంటుంది ఎక్కడ మార్కెట్ లో. ఎందుకంటే 5 kgs ఆఫ్ పొటాషియం ఎంత, నైట్రోజన్ ఎంత, ఎందుకంటే మనం కొనుక్కోవచ్చు. అలాంటప్పుడు హ్యూమన్ యొక్క 50 kgs ఆఫ్ 60 kgs ఆఫ్ హ్యూమన్ కెమికల్స్ మొత్తం కెమికల్స్ కానీ కలిపితే మనకంటూ ఒక రేట్ ఉంటుంది. ఎంత రేట్ ఉండొచ్చు దాన్ని? సుమారు 5000 10000 ఉండొచ్చేమో. అన్ని కెమికల్స్ యొక్క వెయిట్ కానీ తీసుకొని దాన్ని కానీ మనం క్యాష్ కింద కానీ మార్చుకుంటే 10000 rupees లోకి వెళ్తుంది. కానీ నిజంగా మన వాల్యూ జస్ట్ ఫ్యూ 10000 rupees అయినా మన వాల్యూ? ఇస్ దట్ సో? యాక్చువల్లీ వీఆర్ వెరీ వాల్యుబుల్ అనమాట, మనం చాలా వాల్యుబుల్. మనం జస్ట్ ఏదో కెమికల్స్ అంగడిలో కొనుక్కొని మార్కెట్లో కొనుక్కునే రకం కాదు మనది. ఇన్ఫ్యాక్ట్ మనలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరైనా చనిపోతే తెలిసిన వాళ్ళు మనకి సడన్ గా రాత్రి మనకు ఫోన్ చేశారనుకోండి, మనం ఏం అడుగుతాం? మనం అతనికి ఏమైంది అంటాం, అంతేగాని కారుకి ఏమైందని అడుగుతామా? అడగము. కానీ యాక్చువల్ చెప్పండి, కారు వాల్యూ ఎక్కువ ఉంది బాడీ కెమికల్స్ కంటే కూడా. అది ఏదో 10 lakhs 12 lakhs 15 25 lakhs. మరి బాడీ కెమికల్స్ యొక్క వాల్యూ సమ్ ఫ్యూ 100000 rupees అయితే మరి అలాంటప్పుడు మరి కారు యొక్క వాల్యూ పెరిగినప్పుడు కారు గురించి మనం అడగాలి? మరి మనిషి గురించి ఎందుకు అడుగుతున్నాం? ఎందుకంటే మనిషి జస్ట్ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ కాదు, దేర్ ఇస్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ అనమాట ఆ మనిషిలో. ఓకే, కాబట్టి మనం ఎవరు అని అడిగినప్పుడు మాత్రం మనం జస్ట్ మన జనరల్ గా నా పేరు, నా ఊరు, నా కులము, నా క్వాలిఫికేషన్, నా ఇవి చెప్పుకుంటూ వస్తాం. అది నా రియల్ ఐడెంటిటీ అది కానే కాదు. దే ఆర్ జస్ట్ డెసిగ్నేషన్స్ అనమాట అంతే. ఓకే, బట్ యాక్చువల్లీ ఈ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ కి ఆ ఎమోషన్స్ ఏది పంచుతుంది, ఆ స్ట్రెంగ్త్ ఏమిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్ట్రెంగ్త్ అంతా, ఎక్కడి నుంచి వస్తుంది యాక్టివిటీ అంతా ఈ కెమికల్స్ అంతా కూడా రన్ అవ్వడానికి? సో అదే స్క్రిప్చర్స్ ఏం చెప్తుంది, యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ ది సోల్. నువ్వు ఆత్మవి. ఆత్మ బాడీలో ఉన్నంత కాలం ఈ మొత్తం ఒక డ్రైవర్ లాగా మొత్తం బాడీని నడిపిస్తుంది. ఎప్పుడైతే సోల్ వెళ్ళిపోతుందో అట్లాగే కుప్పకూలిపోయి ఆ కెమికల్స్ అలాగే ఉండిపోయి తర్వాత భూమిలో కలిసిపోతాయి. యాక్చువల్ ఇంకో విధంగా చెప్పాలంటే దిస్ బాడీ ఇది ఆల్రెడీ డెడ్ అనమాట. ఇది ఆ డెడ్ బాడీ అంటే ఏంటి? దాని అంతా అది ఏమీ చేసుకోలేదు. దాంట్లో సోల్ ఉంది కాబట్టి ఆ సోల్ యొక్క శక్తితో, ఆ డ్రైవర్ యొక్క శక్తితో ఈ బండి నడుస్తుంది. ఎప్పుడైతే ఈ బండి వదిలేసి వెళ్ళిపోతాడో డ్రైవరు, ఆటోమేటిక్గా ఈ బాడీ దేనిపై కలగకపోతుంది. సో అల్టిమేట్ మన ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటంటే మనం ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం ఇవాళ నేను లావుగా ఉన్నాను, పుట్టిగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, నల్లగా తెల్లగా ఉన్నానని ఏదైతే అనుకుంటున్నామో, దే ఆర్ ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్యాకేజ్ ఆఫ్ సర్టన్ మ్యాటర్ అనమాట. అంటే బట్ ఆ మ్యాటర్ కి ఒరిజినల్ గా లైఫ్ ఇచ్చేది యాక్చువల్గా నువ్వు, నేను. నేను అనే ఆత్మ ఉంది కాబట్టి నేను దీంట్లో ప్రస్తుతానికి ఈ బాడీలో ఉన్నాను కాబట్టి ఈ బాడీని నేను నడిపిస్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనకి ఎట్లయితే కళ్ళు ఉన్నాయో కార్కి కళ్ళు ఉన్నాయి, లేదా లైట్స్, మనకి ఎట్లా నోరు ఉంది దానికి కూడా హార్న్ ఉంది, మనకి ఎట్లయితే చేతులు కాళ్ళు ఉన్నాయి మనం నడుస్తాం వాటికి టైర్స్ ఉన్నాయి, ఎట్లయితే మనకి గుండె ఉంటుందో దానికి ఇంజన్, అయితే రేడియేటర్ వాటర్ సప్లై చేస్తుంది. సో ఈ బాడీ చూసినా ఆ బాడీ చూసినా ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉన్నాయి, చూడడంలో లేకపోతే మాట్లాడడంలో హార్న్ అనే తర్వాత నడవడంలో. కానీ ఈ కారులో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీంట్లో డ్రైవర్ లేకపోతే ఒక్కించైనా ముందుకెళ్తుందా? ఒక్కించైనా. అల్టిమేట్గా డ్రైవర్ ఉంటేనే ఆ డ్రైవరు ఈ అద్దాల ద్వారా చూస్తున్నాడు, ఈ లైట్స్ ద్వారా చూస్తున్నాడు, ఈ హారన్ ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ చక్రాల ద్వారా నడుస్తున్నాడు. వన్స్ ఆ డ్రైవర్ దాని నుంచి బయటకు వచ్చేసాడు అనుకోండి, ఇంకా డ్రైవర్ ఇంకా అదే ఒకించు దాని తర్వాత ఎప్పుడు కదలలేదు. అలాగే ఈ బాడీ కూడా సేమ్ ఎక్స్టర్నల్గా చూస్తే సేమ్ అన్ని అలాగే ఉన్నాయి, అవే ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే దట్ బాడీ విచ్ ఇస్ దేర్, ఏదైతే మనం బ్యూటిఫుల్ అనుకుంటున్నామో, హ్యాండ్సమ్ అనుకుంటున్నామో, అయితే స్ట్రెంగ్త్ అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా ఇట్స్ జస్ట్, అది మాత్రం బ్యాగ్ ఆఫ్ కెమికల్సే. కానీ ఆ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ అయినప్పటికీ కూడా దాంట్లో రకరకాల హావభావాలు, యాక్టివిటీస్ అన్ని కూడా లోపల డ్రైవర్ అనే సోల్ ఉంది కాబట్టి. సో ఒరిజినలీ మనం ఎవరు అని అంటే సోల్ అనమాట. ఎందుకంటే ఈ నుంచి మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఈ నుంచి మనం వెళ్ళిపోతే, ఈ బాడీ నుంచి మనం వెళ్ళిపోతే ఇంకా మనకి ఆ బాడీకి ఇంకా సంబంధమే ఉండదు. ఆ బాడీకి సంబంధించిన వాళ్ళతో అసలు అంతకంటే ఇంకా అసలు సంబంధం ఉండదు. బాడీకితో సంబంధం లేనప్పుడు బాడీతో వచ్చే వాళ్ళతో మనకి ఇంకేం సంబంధం ఉంటుంది? సో కార్ కెనాట్ బడ్జ్ ఈవెన్ వన్ ఇంచ్ వితౌట్ డ్రైవర్. సో బాడీ కెనాట్ ఫంక్షన్ ఈవెన్ వన్ సెకండ్ వితౌట్ ది సోల్ అనమాట. సో ఉదాహరణ ఇప్పుడు మనం గమనించడం, ఇక్కడ ఒక పెద్దవాడు ఉంది, ఒక దగ్గర బంగారు పంజరం ఉంది, రోజు బంగారు పంజరాన్ని వచ్చి పొడుస్తూ ఉంది. కానీ యాక్చువల్గా పంజరం దేనికి, లోపల చిలక్కి యాక్చువల్గా పంజరం తెచ్చుకున్నాడు. కానీ బయట దాని యొక్క దాని యొక్క కలరు, దాని షేపు, అది బంగారు పంజరం అయ్యి దాన్ని రోజు దాన్ని తుడుచుకుంటా ఉండి లోపల ఉన్న చిలక్కి దాన్ని మనం ఫుడ్ పెట్టకపోతే అల్టిమేట్గా మనం చూస్తే అసలు కేజీ అవసరం లేదు అక్కడ. సో కేజీ ఎందుకు ఉంది? ఎందుకంటే చిలక ఉంది కాబట్టి కేజీ అవసరం. చిలక లేకపోతే కేజీ దేనికి పని కాదు. మనకి ఆ కేజీ దేనికి ఉపయోగించగలుగుతాం? దేనికి ఉపయోగించలేదు. సో అల్టిమేట్గా ఇవాళ మన పరిస్థితి కూడా ఏంటంటే, వీఆర్ గివింగ్ సో టూ మచ్ అటెన్షన్ టు బాడీ అనమాట. కానీ లోపల ఉన్న సోల్కి ఏం చేయాలో మనకు తెలియట్లేదు. అసలు సోల్ అనేది మనం గుర్తించలే ఇంతవరకు. ఉదాహరణకి మనం కార్లో ఉన్నాం అనుకోండి, కార్లో వెళ్తూ ఉన్నాము, కార్లో పెట్రోల్ అయిపోతా ఉంది, నాకు కూడా ఆకలేస్తా ఉంది డ్రైవర్గా ఆ కార్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే, పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళాను, చెప్పాను ఆ బాయ్కి, పెట్రోల్ పట్టే బాయ్కి చెప్పాను నా కారుకి ఆకలేస్తుంది, దయచేసి ఒక 10 లీటర్స్ పెట్రోల్ పట్టి దాని ఆకలి నింపండి అని. అలాగే కూడా నాకు కూడా ఆకలేస్తుంది, నాకు కూడా ఒక 2 లీటర్లు నాకు కూడా పట్టండి అన్నాం అనుకోండి, ఏమవుతుంది? కారుకి ఏం కాదు, ఎందుకంటే కారు నీడ్ అదే కాబట్టి కారుకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కానీ అది నేను తాగితే నేను చచ్చిపోతాను. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, కార్ నీడ్స్ వేరు, అంటే బాడీ నీడ్స్ వేరు, కార్లో ఉన్న డ్రైవర్ నీడ్స్ వేరు, అలాగే లోపల సోల్ నీడ్స్ వేరు. మనం ఏమనుకుంటున్నామంటే బాడీ నీడ్స్ కానీ మనం కానీ కంఫర్ట్స్ కానీ ఇస్తే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాము అని అనుకుంటున్నాం. నో, హ్యాపీ ఎప్పుడంటే సోల్ హ్యాపీగా, సోల్కి సోల్ నీడ్స్ మనం కానీ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మనం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ సోల్స్ కాబట్టి దట్ సోల్, ఆ సోల్ ప్రస్తుతానికి ఈ బాడీ అనే కేజీలో ఇరుక్కొని ఉంది. నేను రోజు దీని వరకు కావాల్సిన అటెన్షన్ అంతా నేను ఇస్తూ నేను అసలు లోపల చిలక్కి నేను కానీ ఫుడ్ పెట్టలేదు అనుకోండి, అల్టిమేట్గా నీరసించి నాలో ఇంకేం ఆనందం ఉంటుందో, నాకేమన్నా వస్తుంది. అందుకే మనం గమనిస్తే గతంలో అందరూ పూరి గుడిసెల్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎక్కువ సోల్ నీడ్స్ ఎక్కువ వాళ్ళు ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. లైక్ వాళ్ళు కృష్ణ కథ వినేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు సోల్కి, ఎందుకంటే అల్టిమేట్ గా పరమాత్మతో సాంగత్యం కావాలి సోల్కి, పరమాత్మ సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ కావాలి సోల్కి. సోల్కి కానీ పరమాత్మ ఎంగేజ్మెంట్ దొరికింది అనుకోండి, ఆత్మకి ఇంకా అత్యంత ఆనందంలోకి వెళ్ళిపోయి ఇంకా ఎప్పటికీ మనం బాధపడే ప్రసక్తే రాదనమాట. అందుకనే పాత రోజులు మనం గమనిస్తే అందరి యొక్క యాక్టివిటీస్ గుడి సెంటర్ గా ఉండి, గుడిలో ఉన్న భగవుడి యొక్క నామకీర్తనలోనూ దర్శనంలోనూ ప్రసాదం తీసుకోవడంలోనూ కృష్ణ కథ వినడంలో జీవితాలు గడిచాయి కాబట్టి వాళ్ళు గుడిసెల్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వాస్తవానికి ఆ రోజుల్లో గుడికి మాత్రం వేల కోట్ల నుంచి పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు, కానీ వాళ్ళ ఇల్లు మాత్రం చాలా చిన్నవి కట్టుకున్నారు. 80% గుడికి ఇచ్చి 20% మాత్రమే వాళ్ళ అవసరాలు కదా. ఆల్మోస్ట్ చెప్పాలంటే భగవంతుడు ఒక యజమానిలా చూసేవాళ్ళు. బట్ ఇవాళ ఏమైందంటే గుళ్ళు చిన్నవైపోయి బిల్డింగ్స్ పెద్దవైపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు భగవంతుడితో అటాచ్మెంట్ కంప్లీట్గా దూరం అయిపోవడం వల్ల అల్టిమేట్గా మనం సఫర్ అవుతున్నాం ఈరోజు. ఎందుకంటే సోల్ నీడ్స్ భగవంతుడితో సంబంధం కావాలి, దాన్నే యోగా అంటారు అన్నమాట. ఇవాళ మనకు ఎంత సంబంధాలు భగవంతుడితో లేవు కాబట్టి, అంటే రోజు మూర్తిని దర్శనం చేసుకోవడం, టెంకాయ కొట్టడం, అది కాదు సంబంధం. సంబంధం అంటే ఏంటి? ఆయన ఎవరు? ఆయన ఇష్టాలు ఏంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఎట్లా మనం ప్రసన్నం చేసుకోవాలి, అది సంబంధం అంటే. ఏదో లేకపోతే ఒక సోమవారం వెళ్దాం, సోమవారం వెళ్దాం, మంగళవారం వెళ్దాం అంటే అది మన స్వార్థంతో వెళ్ళడం, అది సంబంధంతో వెళ్ళడం కాదనమాట. అది సంబంధం అంటే ఏంటి? మన గురించి ఒకరు నా గురించి వెయిట్ చేస్తున్నారు, లేదా నా నేను ఆయన చూడలేక నేను ఉండలేకపోతున్నాను, సోమవారం ఒకరోజు ఎందుకు పోయేదేంది, నేను బుధవారం ఒకటే పోయేదేంది, నాకు ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడు నేను రోజు వెళ్ళాలి వెళ్తాను కూడా, అది దట్ ఈస్ కాల్డ్ ఇస్ రియల్ లవ్ అనమాట. అది ఆ సంబంధం కావాలన్నమాట ఆత్మకి. ఇప్పుడు అందుకే ఆధ్యాత్మిక సాధన వేరు, మనం రోజు వెళ్ళి నార్మల్ పూజలు చేయడం వేరు అనమాట. పూజలు చేయడం అనేది జస్ట్ ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ అనమాట. అది ఇట్స్ జస్ట్ సమ్ నీడ్స్ ఫర్ మన శరీరానికి అవయవాలు, మన ఇంద్రియాలకు కావాల్సింది అనమాట. బట్ ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటంటే ఆత్మకు మనం అసలైనటువంటి నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేది ఆధ్యాత్మిక సాధన, విచ్ అది రోజు చేసేది అనమాట. అది సో పూజ అనేది ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ, ఎక్స్టర్నల్ రిచువల్ అంటారు దాన్ని, రిచువల్ అంటారు. సో అందువల్లనే ఆధ్యాత్మికతో సాధ్య చేసేది టోటల్ గా డిఫరెంట్ కేటగిరీ. నేను ప్రతి సోమవారం ప్రతి మంగళవారం నేను రోజు గుడికి వెళ్తానండి, నేను కూడా పూజ చేస్తానండి, అది వేరు. పూజ చేసేది ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ, బట్ సాధన అనేది ఇంటర్నల్ యాక్టివిటీ. ఇప్పుడు మనకి అనిపించదు థింకింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను బాడీ బాడీ అనుకుంటున్నాను, నేను బాడీని కాదా, నేను సోల్ అంటే మనకు కొద్దిగా ఎక్కడ మనకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. కొత్తగా పదం వాడుతుంది. కానీ భగవద్గీతలో సెకండ్ చాప్టర్ లో ఇంట్రోడ్యూస్ చేస్తారు అనమాట హూ విఆర్ అంటే. 18 చాప్టర్స్ భగవద్గీతలో ఫస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను ఆత్మని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా క్వాలిటీస్ ఏంటని తెలుసుకోవడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫౌండేషన్ స్టెప్ అనమాట. హ్యూమన్ బీయింగ్ లో సోల్ అనే పాయింట్ అర్థం చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇన్ఫాక్ట్ గురుకులంలో ద ఫస్ట్ ఆస్పెక్ట్ చెప్పేది అదే అనమాట, చిన్న వయసులో చెప్పేది ఫస్ట్ పాయింట్ అదే. ఉదాహరణకి ఇక్కడ మనం చూసాం అనుకోండి, మనం ఏం చెప్తాము చూడంగానే మన్మోహన్ సింగ్ అంటే, మన్మోహన్ సింగ్ కాదు, జస్ట్ అక్కడ ఉన్న శాండ్ ని ఆ విధంగా డిజైన్ చేశారు అంతే. ఆయన మన్మోహన్ సింగ్ కాదు, మన్మోహన్ సింగ్ అక్కడ ఢిల్లీలో ఉన్నాడు ఆ టైంలో. జస్ట్ బయట మనం ప్యాకేజ్ చేసినంత మాత్రాన విత్ సమ్ శాండ్ ఆర్ విత్ సమ్ మడ్డుతో మనం చేస్తే ఐఎమ్ నాట్ ది పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ. బయట నేను కనిపించే వ్యక్తి నేను కాదు, నా రియల్ ఐడెంటిటీ ఇది కాదు, నా రియల్ ఐడెంటిటీ లోపల ఉన్నటువంటి వ్యక్తి. సో మరి ఎట్లా ప్రూఫ్, వాట్ ఇస్ ద ప్రూఫ్ నేను సోల్ అని చెప్పుకోవడానికి? మరి లాజిక్ సైన్స్ స్క్రిప్చర్స్ మనం చెప్పచ్చు అనమాట. లాజిక్ లో కానీ వెళ్తే కామన్ సెన్స్ జనరల్ మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తారనమాట కామన్ సెన్స్ ఏమని. చచ్చిపోయినప్పుడు హీ హాజ్ పాస్డ్ అవే, హీ హాజ్ లెఫ్ట్ ది బాడీ అంటారు. అరే లెఫ్ట్ ది బాడీ అంటే హూ లెఫ్ట్ ది బాడీ, ఎవరు వదిలేరు బాడీని, ఎవరు వదిలి వెళ్ళిపోయారు? అదే ఇక్కడే పడుకోన్నాడు కదా, ఇక్కడే బెడ్ మీద అలా పడబెట్టేస్తున్నారు కదా, ఆయన ఇక్కడే ఉంటే మీరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటున్నారండి. ఎవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? అంటే దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్, ఈ సనాతన ధర్మం అయినటువంటి ఈ ల్యాండ్ లో ఏ చిన్న వ్యక్తి అయినా సరే ఇదే మాట్లాడతారు అనమాట. అంటే సచ్ వాజ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట మనకి గత రోజుల్లో. ఆత్మ, ఆత్మ యొక్క పూర్తి నాలెడ్జ్ ఉండి ఎస్ ఆత్మ వెళ్ళిపోయింది అని, సో వ్యక్తి వెళ్ళిపోయాడు అనేవాళ్ళు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం చదివిన తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఒక్క రోజు కూడా, ఒక పూట కూడా, ఒక అవర్ కూడా మన సోల్ గురించి వెళ్ళాలి అసలు. బట్ యాక్చువల్ సోల్ ఇస్ మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిన మాట మనం, ముఖ్యంగా మన జనంలో. సో అలాగే లాజిక్ పరంగా వెళ్ళామనుకోండి, మనం చెప్పొచ్చు నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ కళ్ళని కాదు, నేను ఈ ముక్కుని కాదు, ప్రస్తుతానికి నేను ముక్కుని వాడుకుంటున్నాను. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, నేను శరీరాన్ని కాదు, శరీరాన్ని నేను వాడుకుంటున్నాను. ఐఆమ్ బాడీ అంటామా మై బాడీ అంటామా? ఎప్పుడు ఐఆమ్ బాడీ అనుకుంటే నేను శరీరాన్ని కాదు, మై బాడీ అంటాను, నా శరీరం అంటున్నాం. నా శరీరం అంటే నేను ప్రస్తుతానికి శరీరాన్ని పొంది ఉన్నాను అని అర్థం. ఉదాహరణకి నేను ఐఆమ్ ల్యాప్టాప్ మై ల్యాప్టాప్ అంటాను. ఐఎమ్ నాట్ ల్యాప్టాప్, మై ల్యాప్టాప్, ఎందుకంటే రైట్ నౌ ఇట్ ఈస్ అండర్ మై పొజిషన్, నేను దీన్ని ప్రస్తుతానికి వాడుకుంటున్నాను. అలాగే నేను బాడీని కాదు, బట్ దిస్ ఈస్ మై బాడీ, ప్రస్తుతానికి నేను ఈ బాడీని నేను వాడుకుంటున్నాను. ఎట్లయితే నేను ల్యాప్టాప్ ను వాడుకుంటున్నానో మై ల్యాప్టాప్ అని, ఐఎమ్ నాట్ ల్యాప్టాప్ బట్ మై ల్యాప్టాప్. అలాగే దిస్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ ది బాడీ బట్ దిస్ ఈజ్ మై బాడీ. అంటే ల్యాప్టాప్ ఎట్లా నేను ఎక్స్టర్నల్ గా నేను వాడుకుంటున్నానో అలాగే నేను సోల్ బాడీని వాడుకుంటుంది దాని డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అలాగే సైన్స్ పరంగా దాన్ని చూస్తే డాక్టర్ మైకిల్ శాబం అనేటువంటి ఈ డాక్టర్, మీరు దయచేసి మీరు నెట్ లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్తే డాక్టర్ మైకిల్ శాబం అని కొట్టి చూస్తే, ఈయన మోస్ట్ ఆఫ్ ది ట్రామా కేసెస్ ని అండ్ హ్యాండిల్ చేసి, ముఖ్యంగా క్రిటికల్ కేసెస్ ని అండ్ దట్ టు పటరింగ్ టు హార్ట్ అనమాట చేసినప్పుడు చాలా మంది పేషెంట్స్ తనతో షేర్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చావు అంచు దాకా వెళ్ళి మళ్ళీ రావడం. సో వాళ్ళు రకరకాలుగా చెప్పేవాళ్ళు అనమాట, నేను ఒక టనల్లోకి వెళ్ళాను, ఈ లోపల కొంతమంది ఏంజిల్స్ నేను కలిశాను, సో వాళ్ళు నన్ను వచ్చేయమన్నారు కానీ నేనే మళ్ళీ బాడీలోకి వచ్చేసాను. ఇవన్నీ వాళ్ళు పేషెంట్ షేర్ చేస్తున్నమాట ఆయనతో. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. మనం చూస్తే ముగ్గురు డాక్టర్స్ ఒక ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆపరేషన్ చేసే క్రమంలో ఆల్మోస్ట్ మత్తు ఇచ్చేసారు కదా అతనికి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు సంథింగ్ లైక్ వీకెండ్ ఎక్కడికి వెళ్దాము, ఏం చేద్దాము, ఎలా స్పెండ్ చేద్దాము అని ఆ డిస్కషన్లో ఉన్నారండి. సో వీళ్ళు మొత్తము ఆపరేషన్ అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతను కొన్ని గంటల తర్వాత కాన్షియస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి ఇప్పుడు ఎలా ఉందంతా బాగానే ఉందని అంటే పేషెంట్ వచ్చి డాక్టర్ని కొట్టారనమాట, తిడతాడు. అదే డాక్టర్ ఎందుకు తిడుతున్నావు, ఎందుకు అన్నావు అంటే, ఒకవైపు నాకు ఆపరేషన్ చేస్తూ మీరు మీ పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుంటున్నా ఉన్నారు, ఏంటి జరిగేది అక్కడ, ఆపరేషన్ ఎంత సీరియస్గా మీరు చేయాలన్న. డాక్టర్ వచ్చి అది ఎట్లా కుదిరింది, ఎట్లా అతను వినగలిగాడు ఇవన్నీ, ఎందుకంటే అతను కంప్లీట్గా అనస్థీషియా ఇచ్చేస్తున్నాడు, కంప్లీట్గా ఆడ బెడ్ మీద అలాగా మత్తులో పడిపోయి ఉన్నాడు కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వినడానికి అవకాశమే లేదు. అప్పుడు అడిగాడు అనమాట, మీకు ఎలా తెలిసింది మేము ఇవన్నీ మాట్లాడుకున్నాము అని అంటే, నేను పైనుంచి నేను అబ్జర్వ్ చేస్తూ, నేను పైనుంచి నేను మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ రూఫ్ కార్నర్లో నుంచి నేను చూస్తున్నాను మిమ్మల్ని, నేను వింటూ ఉన్నాను అని. ఈ బొమ్మల ఈ ఫోటోగ్రాఫ్ మనం చూడొచ్చు అనమాట, పైన సోల్ ట్రాన్స్పరెంట్ లో మనకు కనబడుతుంది పైన నుంచి వాళ్ళని చూడడం. అండ్ దిస్ ఇది రియల్ టైమ్ ఇన్సిడెంట్ అనమాట జరిగింది, విచ్ మీన్స్ ఏ సోల్ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ది బాడీ, అంటే సోల్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అని మనకు అర్థమవుతాం. దిస్ ఈస్ ప్రూవింగ్ దట్ ఎస్ సోల్ ఎగ్జిస్ట్ అని అపార్ట్ ఫ్రమ్ ది బాడీ. సో మనం బాడీ కాదు మన సోల్స్ అని. ఈ విధంగా బాడీ నుంచి సోల్ వెళ్ళిపోవడము, సోల్ మళ్ళీ తిరిగి రావడము, సో లైట్ రకరకాల వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారు అన్నమాట. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే సైన్స్ లో రీఇన్కార్నేషన్ అన్నమాట. రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ అవుతాడు మళ్ళీ. భగవద్గీత ఇస్ ద ఓన్లీ బుక్ కన్క్లూజివ్ గా మనకు ఉన్న ఒకే బుక్ వరల్డ్ లో ఉన్న అన్ని బుక్స్ లో కంటే పుట్టినవాడు మరణించక తప్పుడు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పుడు, అండ్ ఆఫ్టర్ డెత్ దెర్ ఈస్ అనదర్ లైఫ్ అని చెప్పిన ఏకైక బుక్ అదొకటి. అండ్ బైబుల్ ఖురాన్ వీటిని నమ్మదు. ఆఫ్టర్ డెత్ అల్టిమేట్ గా యూ గో బ్యాక్ టు ఐదర్ హెల్ ఆర్ హెవెన్ ఆర్ వాట్ ఎవర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు చెప్తారు. అల్టిమేట్ ఇంకొక లైఫ్ లేదంటారు. అండ్ ఈవెన్ దట్ ఆల్సో ప్రూఫ్స్ అనమాట, ఏది బైబుల్ ఖురాన్ లో కూడా, దట్ ఎస్ చనిపోయిన తర్వాత ద సోల్ ఈస్ గోయింగ్ టు పర్టికులర్ పర్టికులర్ డెస్టినేషన్స్ అని చెప్తారు. అంటే విచ్ మీన్స్ దట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అని అర్థమైపోయింది అక్కడ కూడా. అఫ్కోర్స్ దాన్ని ఎలాబరేట్ చేసి ఇది సోల్ ఇట్ సోల్ క్వాలిటీస్ ఇవి సెలబ్రేషన్ అక్కడ ఉండవు, ఎందుకంటే అప్పుడున్న ఆడియన్స్ దాన్ని అంత కెపాసిటీ లో వాళ్ళు లేరు కాబట్టి. కానీ ఇక్కడ కానీ మనం గమనిస్తే ఇయన్ స్టీవెన్సన్ ప్రొఫెసర్ సైకియాట్రీ వెస్ట్ వర్జీనియా యుఎస్ఏ, సో ఈయన 2000 కేసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ చేశాడు, చూశాడు. అంటే పర్సనల్ గా వెళ్ళి టెస్ట్ చేశాడు అనమాట. పునర్జన్మ ఎత్తిన వాళ్ళ కేసులు, గత జన్మలో వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ జన్మలో వాళ్ళు మళ్ళీ పుట్టారు, పుట్టి గత జన్మ యొక్క వాళ్ళ యొక్క పేరెంట్స్ లేదా వాళ్ళ యొక్క అనేక అనేక యాక్టివిటీస్ లేదా వాళ్ళు గడిపినటువంటి అనేక ప్రాంతాలు మొత్తం వాళ్ళు చెప్పగలిగారు అనమాట. అది కూడా ఇప్పుడు చిన్న వయసులోనే వీళ్ళు చెప్పగలిగారు అనమాట. ఈ జన్మలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఆ ప్లేస్ తీసుకెళ్ళింది లేదు, వాళ్ళకి కలిసింది లేదు, లేదా వాళ్ళు వీళ్ళంతా జస్ట్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలు అనమాట. వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడడం, డిఫరెంట్ పేర్లు ఎత్తడము, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పడము, మా అమ్మ మా వైఫ్ లేదా మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, పలానా ఊర్లో ఉన్నారు, నా బిడ్డ అక్కడ ఉందని, ఇలాంటివి మినిమం 2000 కేసెస్ చూసాడు. ఏదో పొరపాటున ఒక కేసు చూసేసాడని కాదనమాట, 2000 కేసెస్ తరోగా చెక్ చేసి ఎన్నో ఆర్టికల్స్ బయటకు తీసుకొచ్చాడు. మీరు కూడా గూగుల్లోకి టైప్ చేశాడు డాక్టర్ ఇయన్ స్టీవెన్స్ అని మీకు వస్తే మీకు ఫుల్ మెటీరియల్ ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాం బైబిల్ ఖురాన్ అసలు నమ్మదో, బట్ భగవద్గీత పక్కగా చెప్తుందన్నమాట. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం ధర సదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి. ఏ విధంగా అయితే ఒక జీవుడు బాల్యము యవ్వన వసతనంలోకి ఎలాగైతే తను ఈ మూడు దశల్లోకి వెళ్తాడో, చనిపోయిన తర్వాత అట్లానే ఇంకో శరీరంలోకి వెళ్తాడని చెప్తాడు అనమాట. ఇంకొక శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఎస్ మనము బాల్యం చూసాము, ఇప్పుడు యవ్వనంలోకి వచ్చాము, అట్లాగే కొనసాగితే మనం వసతనంలోకి కూడా వెళ్తాము. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్డ్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ 7 ఇయర్స్ టోటల్ సెల్స్ అన్ని కూడా రీస్ట్రక్చర్ అవుతాయంట. లేకపోతే మళ్ళీ కొత్త సెల్స్ 7 ఇయర్స్కి మళ్ళీ కొత్త వచ్చినప్పుడు మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతూ ఉంటుంది అని. సో సైన్స్ ప్రూవ్స్ అది ప్రూవ్ చేస్తుంది మనకి, ఆ బాడీ చేంజెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే కృష్ణ అంటాడనమాట, బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి ముసలితనంకి శరీరం మార్పులు వస్తాయి కానీ సోల్ ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ ముసలి మనం చిన్నప్పుడు ఇదే బాల్యంలో మనం ఒక బాడీలో ఉన్నాం, మృదువుగా సాఫ్ట్గా ఉండింది, ఇప్పుడు చూసారు రఫ్గా ఉంది, ఇంకొద్దికి పోయిన తర్వాత ముడతలు పట్టిపోతుంది. అంటే ఒకే లైఫ్లో నేను 3 శరీరాలు మార్చాను అనమాట. నేను ఒకే లైఫ్లో 3 శరీరాలు మార్చాను. కృష్ణుడు అన్నాడు నెక్స్ట్ ఎప్పుడైతే నీకు చనిపోతావు నువ్వు ఇంకో శరీరంలోకి వెళ్తామంటున్నాడు. మరి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినప్పుడు, ముసలితనము బాల్యము యవ్వనము ఇది కరెక్ట్ అయినప్పుడు, నా అనుభవంలోకి ఉన్నప్పుడు, దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవ్వాలి కదా, కరెక్ట్ అయ్యి తీరుతుంది కాబట్టి మనకు గుర్తున్నది అంతే. సో ఉదాహరణకి ఇక్కడ ఈమె కూడా సత్వాంత్ ఫస్ట్ చర్చ, సో ఈమె కూడా నిమ్హాన్స్ బెంగళూరులో ఈమె ఆల్మోస్ట్ ఒక 20 కేసెస్ చూసింది అనమాట ఈ రీఇన్కార్నేషన్ పొరిజన ఎత్తిన వాళ్ళు. సో ఇది ఒక ఆమె మన చక్రవర్తి అని, ఆమె ఇప్పుడు శుక్లాగా పుట్టింది, తెలిసి గుజరాత్ లో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ పుట్టిన ఈ అమ్మాయి, నా భర్త ఉన్నాడు వేరే ఊర్లో, నా బిడ్డ ఉన్నాడు అక్కడ, మా అత్తమామలు తల్లిదండ్రుల గురించి అన్ని చెప్తుంది. ఇక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులేమో ఏదో పిచ్చి పట్టిపోయింది, మేము ఎప్పుడు వాళ్ళు ఎవరు మాకు తెలియదు, కొత్త కొత్త పేర్లను చెప్తా ఉంది అని చెప్పడం జరిగింది. సో నిజమా కాదా అని మళ్ళీ చూస్తే ఆమె చెప్పినవన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయన్నమాట. వాళ్ళ భర్త పేరు చెప్పింది, వాళ్ళ బిడ్డ గుర్తించింది, వాళ్ళు సీక్రెట్ గా పెట్టుకున్న కొన్ని కొన్ని వస్తువులు కూడా అవి బయటికి తీసి పెట్టింది, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్పింది అన్నమాట. ఇది జస్ట్ ఈ ఒక కేసు కాదు, ఇట్లా అన్ని రిలీజియన్స్ లో ఉన్నటువంటి అన్ని చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. విచ్ ప్రూవ్స్ దట్ అగైన్ స్క్రిప్చర్స్ లో సోల్ ఇస్ నాట్ గోయింగ్ టు డై, సో మన మన లైఫ్ ఇక్కడతో అయిపోదు. వాళ్ళకి గుర్తొచ్చింది, మనకు గుర్తు రాలంతే. గుర్తు రాకపోవడం బెస్ట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ జీవితం నరకం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవితంలో మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా, కానీ వాళ్ళ ఆల్రెడీ ఒక కొడుకు అక్కడెక్కడో ఉండి ఆ కొడుకు గురించి ఆలోచించాలా, లేదా రేపు ఈ పెళ్ళి అయితే వీళ్ళ బిడ్డ బిడ్డల గురించి ఆలోచించాలా, ఆ భర్త గురించి ఆలోచించాలా, ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే భర్త గురించి ఆలోచించాలా. సో ఎంత కాంప్లికేటెడ్ జీవితం అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ ఫార్చ్యూన్ అనమాట, మనకు గుర్తులేదు. బట్ వాళ్ళకి ఏ కర్మ బేసిస్ మీద ఉందో మనకు తెలియదు. వాళ్ళకి అలాంటి అది కూడా ఒక పెద్ద సమస్యగా తయారయ్యింది. బట్ అల్టిమేట్ గా ఒకటి, వీఆర్ గోయింగ్ టు రీఇన్కార్నేట్, మళ్ళీ మనకు జన్మిస్తాం. రేపు మీకు మేము ఒక వీడియో షేర్ చేస్తాను మీకు. ఇది ఒక సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఆగ్రాలో జరిగింది. తనకి తన గన్ షాట్ చచ్చిపోతాడు, వాళ్ళ భార్య ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఇతనేమో అది ఇదంతా విలేజ్ ముందు ఆగ్రాలో ఉండేవాళ్ళు. ఈ అబ్బాయి బాడ్ అనే విలేజ్ 13 కిలోమీటర్స్ ఆగ్రా చుట్టాడు. సో వాళ్ళ వాళ్ళ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. ఉమా ఆమె పేరు, ఉమా ఇద్దరు పిల్లలు రోను సోన్ ఇద్దరు ఉన్నారు. నాకు ఒక ఒక వీడియో ఆడియో షాప్ ఉంది, సురేష్ వీడియోస్ ఆడియో షాప్ ఉంది. నేను ఆడికి వెళ్ళిపోతాను, నా కుటుంబానికి వెళ్ళిపోతానంటే ఆ తండ్రిని తల్లిదండ్రులు ఇద్దరు చెక్ చేసే ఎస్ సురేష్ వీడియోస్ ఉంటుంది. అందువల్ల భార్య పేరు ఉమా అని తేలుతుంది, ఇద్దరు పిల్లలు తేలుతుంది. తర్వాత ఆ సురేష్ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేసి ఇతను మా అబ్బాయి అను అని చెప్పడం మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. అది 13 మినిట్స్ వీడియో అనమాట, విత్ ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇది బీబీసీ వాళ్ళు 40 మినిట్స్ తీసినటువంటి డాక్యుమెంటరీ అది. సో ఆ విధంగా మనం లాజిక్ పరంగా చూసినా, సైన్స్ పరంగా చూసినా, ఎస్ సోల్స్ ఆర్ దేర్, ఖచ్చితంగా సోల్ ఉంది. సో వీఆర్ ఆల్ సోల్స్ అన్నమాట. మీకు చెప్పినట్టుగా స్క్రిప్చర్ చెప్తుంది అనమాట, భగవద్గీత చెప్పాను కదా మీకు ఆల్రెడీ. స్క్రిప్చర్స్ మనకి యాజ్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇచ్చేస్తుంది. ఈ సైన్స్ చూడనివి, ఈ సైన్స్ లో సైన్స్ లోపలికి దూరనివి స్క్రిప్చర్స్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ మన గురించి బాగా తెలుసు, మనం ఏంటో తెలుసు అన్నమాట. ఇందా చెప్పినట్టుగా దేహినోసి యదా దేహే కౌమారం యమరంధ్రా 2.2 చాప్టర్ 13 శ్లోకం అన్నమాట. సో ఈ విధంగానే మనం చూసే చిన్నప్పుడు పుట్టడము, తర్వాత పెరగడము, తర్వాత యమరంలోకి రావడం, మళ్ళీ ముసలితనం అయి మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ ఇంకో గర్భంలో మళ్ళీ జన్మెత్తడం, ఈ సైకిల్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు కొంతమందికి రీఇన్కార్నేషన్ ఎందుకు వాళ్ళకి గుర్తు రాదు అని అంటే, ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ లార్డ్స్ మెర్సీ. కృష్ణుడు అంటాడు భగవద్గీత 15:15 శ్లోకంలో, సర్వస్యచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వే రహమేవ వేద్యో వేదంత కృత్ వేద విదేవచాహం. నేను అందరి యొక్క హృదయాల్లో పరమాత్ముడుగా ఉండి ఏది జ్ఞాపకం తెప్పించాలనో, ఏది మరుపు ఇవ్వాలనో, ఏది జ్ఞానం ఇవ్వాలనో అది నేను చేస్తాను అంటాడు. సో ఇవాళ మనం మర్చిపోయాము, మర్చిపోవడం కొన్ని మంచిది మనకు కూడా. మనం మర్చిపోలేదని కొన్ని కొన్ని గాయాలు మనకి జీవితాంతం మనకి ఇబ్బంది పెడతాయి. సో మనం మర్చిపోతే ఆ గాయాలు మాని మళ్ళీ మనం యథావిధి స్థితిలోకి రాగలం. సో మరుపు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దట్స్ వై సమ్ పీపుల్ డోంట్ రిమెంబర్ ఐదర్, లేదా వాళ్ళ ఎవరైతే చనిపోయి రీఇన్కార్నేషన్ ఇస్తున్నారో సమ్ కార్మిక్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, దాని వెనకాల పెద్ద కనెక్షన్ ఉంది, అందుకనే వాళ్ళకి అన్ని గుర్తుండి ఆ సఫరింగ్ లోకి వెళ్తున్నారు వాళ్ళు. అఫ్ కోర్స్ కర్మ కాన్సెప్ట్ మనం రేపు చూస్తాము. సో మరి ఎన్ని బాడీస్ ఉన్నాయి మనకి అంటే, మనకి యాక్చువల్లీ చెప్పాలంటే 3 బాడీస్ ఉన్నాయి అన్నమాట. ఒకటి గ్రాస్ బాడీ, చెస్ అంటే పంచభూతాలు చేసినటువంటి బయట కనిపించే ఈ శరీరం అనమాట, స్థూల శరీరం అంటారు మన మనకి ఇప్పుడు మనకు మనం చూసేటువంటి ఒరిజినల్ బాడీని. అలాగే షటిల్ బాడీ అని కూడా సూక్ష్మ శరీరం ఉంది లోపల, మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ పాలసీ, అది కూడా ఇంకొక బాడీ అనమాట. అండ్ థర్డ్ వచ్చి ఒరిజినల్ సోల్, యాక్చువల్ పర్సన్ అనమాట. ఆయన సత్ చిత్ ఆనందంతో తయారు చేయబడ్డాడు. సత్ అంటే ఎప్పటికీ ఉండేది, అంటే సోల్కి చావు లేదు, అది డిస్ట్రాయ్ కాదు. చిత్ అంటే ఫుల్ నాలెడ్జ్తో ఉంటుంది, అండ్ ఆనందం అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటుంది. అందుకే మీరు గమనిస్తే మనందరం ఆత్మలమే, మనలో ఏ ఈ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అది చీమైనా దోమైనా లేకపోతే కుక్క అయినా పంది అయినా సరే మనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటది, ఎప్పటికీ మనం జీవించాలనేటువంటి ఆ కోరిక ఉంది. అది ఎందుకు వచ్చిందంటే మనలో సత్ అనేటువంటి ఆ అంశం ఉంది కాబట్టి. మనం జ్ఞానం పొందాలనేది మన ఆరాటం ఉంటుంది. మనం చూస్తాం ఎప్పుడైనా సరే ఏదో తెలుసుకొని మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే మన చిత్ అనేటువంటి మన ఆనందం కోసమే మనం పాకులాడుతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఆనందం అనే అంశం ఉంది కాబట్టి. ఎందుకు మనకి వేరే ఎమోషన్స్ అంత ఇష్టం లేదు? ఉదాహరణకి నాకు ఎప్పుడు ఏడవాలంటే ఇష్టము, నాకు కోపం అంటే ఇష్టము, నాకు చిరాకు అంటే ఇష్టం అని చెప్పు మనం. నాకు ఆనందం అంటేనే ఇష్టం అండి. ఆ ఎమోషన్స్కి మనం ఎందుకు అడిక్ట్ అయ్యాము, మనం ఎందుకు బైండ్ అయ్యాము అంటే మనలో ఆల్రెడీ ఆనందం అనే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. ఆల్రెడీ ఆ క్వాలిటీస్ లోపల ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి కవర్ అయిపోయి ఉన్నాయి అనమాట. దేంతో కవర్ అయి ఉన్నాయి? ఈ సటిల్ బాడీతో, గ్రాస్ బాడీతో కవర్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బయట కోట్ అయితే గ్రాస్ బాడీ లాగా, లోపల ఇంకొక కోట్ లోపల షర్ట్ అయితే సటిల్ బాడీ, తర్వాత స్పిరిచువల్ పర్సన్, యాక్చువల్ పర్సన్ ఇది అనమాట. సో సోల్ లోపల ఈ విధంగా ఉన్నారనమాట. సో ఎల్లో కలర్ వచ్చి సోల్, తర్వాత సటిల్ బాడీ, తర్వాత గ్రాస్ బాడీ. గ్రాస్ బాడీ కనిపిస్తుంది కానీ సటిల్ బాడీ మనకి కనిపించదు. ఎందుకంటే అందుకే దాన్ని సటిల్ అన్నారు అనమాట. సూక్ష్మం ఉన్నాయి కానీ మనకు కనపడవు. ఉదాహరణకి మనకు మైండ్ ఉందా? ఉంది అంటే చూపించనంటే చూపించగలుగుతామా? చూపించ, కానీ మైండ్ అనేది ఉంది. అంటే మన ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. అలాగే ఇంటెలిజెన్స్, బుద్ధి ఉందా? ఎస్ ఉంది. చూపించండి? చూపించలేము. ఎలాగైతే మనం లోపల ఇన్నర్ వేర్ వేసుకొని బనియన్ వేసుకొని పైన షర్ట్ వేసుకున్నాం, లోపల ఇన్నర్ వేర్ కనిపించదు కానీ ఇన్నర్ వేర్ లోపల ఉంది. ఒక ఇందు చెప్పాలంటే గ్రాస్ బాడీ వచ్చి హార్డ్వేర్ అయితే సటిల్ బాడీ అనేది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ మనకు కనబడదు ఎప్పుడు, కానీ ప్రోగ్రామింగ్లో లోపల నిక్షిప్తమై ఉంది. కానీ బయట ఉన్న సిపియూ హార్డ్వేర్ అంతా మనకు కనిపిస్తుంది, అది గ్రాస్ బాడీ. బట్ యాక్చువల్గా ఒరిజినల్ సోల్ లోపల ఈ రెండు బాడీస్ని పెట్టుకోండి అనమాట. మనము మనకైతే మనకి ఇప్పుడు రెండు శరీరాలు ఉన్నాయి, ఒకటి సూక్ష్మ శరీరం, రెండు స్థూల శరీరం. సో ఈ విధంగా మనం కానీ గమనిస్తే ఎంటైర్ బాడీని కానీ ఒక రథంతో పోలిస్తే, ఆ రథంలో ఐదు గుర్రాలు ఉన్నాయి. ఐదు గుర్రాలు ఏంటి? ఈ ఐదు ఇంద్రియాలు, నోస్, ఇయర్, ఇవన్నీ కూడా. అలాగే ఆ గుర్రాలకు వేసిన కట్టిన తాళ్ళు మైండ్, మనసు అయితే, అది పట్టుకున్న డ్రైవరు ఇంటెలిజెన్స్ అయితే డ్రైవరు, ఆ రథంలో కూర్చున్న ప్యాసింజర్ వచ్చి సోల్ అనమాట. సో మన బాడీలో ఇవి ఉన్నాయి. ఈ గుర్రాలు విచ్చలవిడిగా పరిగెత్తుకుంటే ఇలా అనుకోండి, మనసు అంటే తాళ్ళు గట్టిగా లేకపోతే, డ్రైవర్ స్ట్రాంగ్గా లేకపోతే ఏమైపోతుంది? మన జర్నీ చాలా భయంకరంగా ఉంటుంది లోపల ప్యాసింజర్. అదే గుర్రాలు కంట్రోల్లోకి వచ్చి తాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండి డ్రైవర్ కూడా స్ట్రాంగ్గా కానీ ఉంటే అప్పుడు ఏమవుతుంది? జర్నీ స్మూత్గా ఉంటుంది. సో మనం ఇవాళ మన జీవితంలో గందరగోళం అవ్వడానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా తిరిగే ఇంద్రియాలు, స్థిరం లేని మనసు, జ్ఞానం లేనటువంటి బుద్ధి. అంటే ఇంద్రియ హార్సెస్ సరిగ్గా లేవు, హార్సెస్ కొన్నటువంటి ఆ రోప్స్ అవి వీక్గా ఉన్నాయి, ప్లస్ బుద్ధి డ్రైవర్ కూడా స్ట్రాంగ్గా లేడు. అందుకే మన జర్నీ చాలా దారుణంగా ఉంది. ఎన్నో గందరగోళాలు, ఎన్నో దారుణాలు మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే మనం హ్యాపీగా లేవు. సో దిస్ ఇస్ హౌ ఓవరాల్గా ఇప్పుడు ఈ పిక్చర్లో కానీ మనం వెళ్ళి చూసామనుకోండి, హార్ట్ బాధను చూస్తే పక్కనే పరమాత్ముడు ఉన్నాడు, మనం పక్కనే కూర్చొని డ్రైవ్ చేస్తే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాడు సోల్. ఏదైతే మనం అద్దంలో చూస్తున్నాం మన ఫేస్, అది మన ఒరిజినల్ ఫేస్ కాదు. ఇది జస్ట్ కవరింగ్ ఆఫ్ ది సోల్, అంతే, సోల్ కవరింగ్. కానీ మనం ఏమనుకుంటున్నాము ఇది నా ఒరిజినల్ బ్యూటీ అనుకుంటున్నాం. ఇది మన ఒరిజినల్ బ్యూటీ కాదు. అది అంటే రోజు మన గంటలు మనం మిర్రర్ ముందు మనం గడుపుతున్నాం, ఏమైంది, తెల్లగా ఉన్నానా, నల్లగా అవుతా ఉన్నానా, లావు అవుతున్నానా, సన్నబడుతున్నానా. బట్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఒక షర్ట్ నెట్ట కవర్ చేసుకొని, ఆ షర్ట్ నేను కాదు, అలాగే ఈ శరీరం కూడా నేను కాదు. ప్రస్తుతానికి నాకు నా డిజైర్ తీర్చుకోవడానికి ఒక వెహికల్ నాకు ప్రొవైడ్ చేశాడు భగవంతుడు, నా డిజైర్స్ నేను తీర్చుకోవడానికి. ఓకే, బట్ ఒరిజినల్ సోల్ వచ్చి వీఆర్ యాక్చువల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ది హార్ట్ అనమాట. హార్ట్ ప్లేస్లో పరమాత్ముడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు పక్కన మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి. కానీ మనము వేరే వేరే వస్తువుల మీద, వేరే ఆకర్షణ మీద మనం ఆయన పక్కన చూడనే చూడట్లేదు అన్నమాట. మనం చూడకుండా మనం మిస్గైడ్ అయ్యి మిస్కాన్సెప్షన్లోకి వెళ్ళి మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఓకే, ఆ విధంగా త్రీ బాడీస్, ఆ త్రీ బాడీస్ లో ఒకటి సూక్ష్మ స్థూల శరీరాలు, దెన్ ఒరిజినల్ స్థూలం. వేర్ అండ్ వై వి హ్యావ్, వై డిడ్ వి కమ్ హియర్, వేర్ అండ్ వై డిడ్ వి కమ్ హియర్, ఎక్కడున్నావు, ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఎందుకు వచ్చాము ఇక్కడికి. సో మనము ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ప్రసాదానికి ఎక్కడ ఉంది. సో యాక్చువల్గా ఆత్మగా మనం అందరం వచ్చింది స్పిరిచువల్ వరల్డ్ నుంచి, వైకుంఠ స్పిరిచువల్ వరల్డ్. ఈ ప్రకృతిని రెండు భాగాలు విభజించుకుంటే ప్రస్తుతానికి మనం ఉండే దాని పేరు ఏమంటారంటే భౌతిక ప్రకృతి అంటారు, మెటీరియల్ వరల్డ్ అంటారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఇంకొక వరల్డ్ ఉంది, దాన్ని స్పిరిచువల్ వరల్డ్ అంటారు, లేదా ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు మన భౌతిక ప్రపంచం. యాక్చువల్గా మనం వచ్చింది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చాము, సోల్, బికాస్ నేను కృష్ణుడి యొక్క అంశాన్ని కాబట్టి. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్యాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాన్ని కర్షది, 15వ అధ్యాయం 7వ శ్లోకంలో. ఈ జీవంశాలన్నీ కూడా నా అంశాలు. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన జీవభూ సనాతనమైనటువంటి ఇవన్నీ, వీటి ఇవన్నీ కూడా సనాతనమే, అంటే వీటికి చావు లేదు, దే నాట్ బి డెస్ట్రాయిడ్. కానీ ప్రసంగ్ దే ఆర్ స్ట్రగ్లింగ్. మనస్సష్ట్యాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, మనసు ప్లస్ ఇంద్రియాల వల్ల విపరీతమైనటువంటి ఘర్షణకు లోనైపోతున్నారు, స్ట్రగుల్ పడుతున్నారు వీళ్ళు. బట్ యాక్చువల్గా వీళ్ళు నా అంశాలు, యాక్చువల్లీ వీ కేమ్ ఫ్రమ్ స్పిరిచువల్ వరల్డ్ అనమాట. స్పిరిచువల్ వరల్డ్ అంటే ప్లేస్ వైకుంఠ ప్లానెట్స్ ఉంటాయి అనమాట. వైకుంఠ అంటే ఎక్కడైతే జన్మ మృత్యు జర వ్యాధి ఉండదో, ఎక్కడైతే ఈర్ష ద్వేషాలు కామ క్రోధాలు ఇవేవి ఉండనటువంటి మొత్తం ఆనందం మాత్రమే నింపినటువంటి లోకాన్ని వైకుంఠ లోకాలు అంటారు. అక్కడ భగవంతుడు అనేక అవతారాలుగా అక్కడ భక్తుల యొక్క సేవలో ఆయన ఆనందంగా ఉంటూ తన భక్తులకి ఆనందాన్ని పంచుతూ నిరంతరంగా ఎప్పటికీ డెస్ట్రాయ్ కానటువంటి లోకాలు అనమాట వైకుంఠ లోకాలు. దీన్నే బైబుల్లో కానీ ఖురాన్లో కానీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. సో మనం చెప్పాం కదా, వీఆర్ సర్చింగ్ ఫర్ ఏ రైట్ థింగ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ అన్నాము. రాంగ్ ప్లేస్ ఏంటి, మన కింద కింద బాగా ఉండేటువంటి, ఇక్కడ వన్ యూనివర్స్ అని రాసింది చూసారు, ఇట్లాంటి ఎన్నో యూనివర్సెస్ కలిపింది మొత్తం మెటీరియల్ వరల్డ్ అంటారు. దీన్ని కుంట అంటారు అన్నమాట. ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరు వచ్చినా సరే వసంతనము రోగము పుట్టుక చావు ఉండాల్సిందే, ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ లోకి రావాల్సిందే, ఇక్కడ ఇరుక్కోవాల్సిందే ఎవరికైనా సరే. సో ఇది మనకి ఇంకా శాశ్వతం, నేను ఎప్పటికీ ఆనందంగా ఉండాలి, నాకు ముసలితనం రాకూడదు, చావు రాకూడదు, నాకు పుట్టుకుండకూడదు అని అనుకుంటే మాత్రం దెన్ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి, మన స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోయింది. అంటే దట్ ఈస్ ది ప్లేస్, ఇవేవీ లేనటువంటి లోకం అనమాట. సో ఎందుకు వచ్చామని తర్వాత చెప్తాను, బట్ ఒరిజినల్ పాయింట్ ఏంటంటే ప్రకృతిలో స్పిరిచువల్ వరల్డ్ ఉన్నాయి, మెటీరియల్ వరల్డ్ ఉంది. స్పిరిచువల్ వరల్డ్ ఎటర్నల్ డిస్ట్రాక్షన్ అని ఉండదు, అక్కడ ఏ బాధలు ఉండవు, దాని ఆనంద నిలయం అనమాట, శాశ్వతంగా భగవంతుడితో ఉంటాం. కానీ కింద దుఃఖాలయం, దుఃఖాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఈ మళ్ళీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లోకాస్ ఉన్నాయన్నమాట. టాప్ మోస్ట్ వచ్చి కృష్ణుడిది గోలోక బృందావనం, తర్వాత ద్వారకాధామం, మథురా ధామం ఉంటుంది, అయోధ్య ధామం ఎక్కడైతే రాముడు ఉంటాడో శాశ్వతంగా ఆ ధామం పేరు అయోధ్య. అలాగే కింద అనేక లోకాలు, చిన్న చిన్న లోకాలు ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా వైకుంఠ లోకాలు. వివిధ విష్ణు అవతారాలు ఇవన్నీ కూడా ఆ లోకాల్లో ఉంటారనమాట. వన్స్ వైకుంఠంలో దాన్ని వచ్చామంటే మళ్ళీ ఇంక వాళ్ళకి పునర్జన్మ ఇంకా ఉండదు, వాళ్ళు మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం లేదు, ఇంకా రారు. ఎందుకంటే కృష్ణ లేదా విష్ణు అవతారాలు పూర్తిగా మనకి వీటి నుంచి విడుదల ఇవ్వగలుగుతారు. ఇవన్నీ అందుకే మనం గమనించినప్పుడు రావణాసురుడు కానీ లేకపోతే హిరణ్యకశిపుడు కానీ బ్రహ్మని శివుని అడిగారు వాళ్ళు, మాకు ఎటర్నాలిటీ కావాలి, మాకు చావు ఉండనే ఉండకూడదు, మేము శాశ్వతంగా ఇక్కడ జీవించాలి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఆ వరాలు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే జన్మరాహిత్యం ఇచ్చేటువంటి అవకాశం శివుడికి కానీ బ్రహ్మకు లేదు. కానీ దే కెన్ రికమెండ్ టు కృష్ణ ఆర్ విష్ణు అనమాట. సో దట్ వాళ్ళు అల్టిమేట్ గా వీళ్ళ భక్తులైనటువంటి వాళ్ళని కృష్ణుడికి లేదా విష్ణుకి అప్పచెప్తారు అనమాట. అల్టిమేట్ గా ఆయన వాళ్ళకి జన్మరాహిత్యం ఇవ్వగలుగుతాడు. సో కింద ఉన్న లోకాలకి ఇప్పుడు మనకి చివరి మనకి నరసింహస్వామి అంటే ఇష్టం అనుకోండి, నరసింహ లోకం ఉంటుంది, వరాహ అవతారం అంటే వరాహ లోకం ఉంటుంది. సో ఏ భక్తులు ఏ అవతారానికి వాళ్ళు వాళ్ళ ప్రేమానురాగాలను పంచితే ఆ భగవంతుని తలుసుకుంటారో చనిపోయిన తర్వాత వాళ్ళు ఆ లోకాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శాశ్వతంగా ఆ అవతారానికి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఆనందంగా వాళ్ళు సేవ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. అలాగే భౌతిక ప్రపంచం కానీ చూసుకుంటే కనుక ఇట్లా చూసే ఎన్నో ఒక యూనివర్స్ అంటారు అసలు ఒక విశ్వం ఇది, ఇట్లాంటి ఎన్నో విశ్వాలు ఉన్నాయన్నమాట. ఒక విశ్వంలో మళ్ళీ 14 లోకాలు ఉంటాయి. 14 లోకాల్లో మధ్యలో ఉండే లోకం భూలోకం. భూలోకంకున్న పైన 6 లోకాలు ఉన్నాయి, అది బ్రహ్మలోకం దాకా అన్నమాట. అది తపలోకం, మహర్లోకం, స్వర్గలోకాలు, భూవర్లోకము, తర్వాత ఫైనల్ గా బ్రహ్మది సత్యలోకం వస్తుంది అనమాట. మహర్లోకం ఇట్లా కింద భూమి కింద 7 లోకాలు ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా నరకలోకాలు, అతల, పితల, సుతల, తలాతల, పాతాల, రసాతల లోకాలు. అల్టిమేట్ గా ఏంటంటే దేవతల యొక్క లోకాలు కూడా, దేవతలు నివసించడం కూడా ఒక విశ్వంలో ఇలా ఉంటారన్నమాట. ఒక విశ్వంలోనే ఎందుకంటే దేవతలు, దేవతలకు సంబంధించినటువంటి నివాసాలు, స్వర్గలోకాలు అన్ని కూడా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఇవి సృష్టించబడతా ఉంటుంది, మళ్ళీ నాశనమైపోతా ఉంటుంది. డిస్ట్రాయ్, క్రియేట్ అవుతాయి, మెయింటైన్ అవుతాయి, మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోతాయి. క్రియేట్ అవుతాయి, మెయింటైన్ అవుతాయి, డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. కానీ ఆధ్యాత్మిక లోకాలు మాత్రం అసలు ఇలాంటి యాక్టివిటీ అక్కడుండదు. వాళ్ళ క్రియేషన్ లేదు, అది ఫర్ ఎటర్నల్ అనమాట, ఎప్పటికీ ఉంటుంది ఆ లోకం. కానీ ఇవి మాత్రం క్రియేట్ అవుతుంటే డిస్ట్రాయ్ అయిపోతుంటాయి, క్రియేట్ అవుతుంది డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. అందుకనే దేవతలు, దేవతల యొక్క లోకాలు అందరూ కూడా క్లాశాశ్వతమే. సో ఈ బ్రహ్మ ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే లెక్కలేవు. సో ఆ విధంగా మనం ఉండేటువంటి దుఃఖాలయంలో చాలా లోకాలు ఉన్నాయి. ఉదాహరణ స్వర్గలోకాలు చెప్పినట్టు, కానీ ఆ లోకాల్లో కూడా ముసలితనం, రోగం, పుట్టుక, చావు ఉంది. కానీ అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ, ఆయుష్లు ఎక్కువ, వాళ్ళ కంఫర్ట్స్ ఎక్కువ అనమాట. అక్కడ మనకంటే వాళ్ళకి హయ్యర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రపంచంలో ఇండియాకి అమెరికాకి ఏంటి తేడా? అమెరికాలో కంఫర్ట్స్, లగ్జరీస్, ఆ పేమెంట్, ఆ శాలరీస్ అనుకున్నప్పుడల్లా వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్మెంట్ దొరుకుతుంది కదా. కానీ ఇండియాలో చూస్తే వాళ్ళతో పోలిస్తే మెటీరియల్ గా మనం లావిష్ గా మనం ఉండము. అందుకే అక్కడికి వెళ్ళడానికి మన అర్హత కావాలి. అందుకే మనం వీసా గీసా ఎగ్జామ్స్ రాసి అడుగుతారు. కానీ ఇండియా రావడానికి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమే ఉండదు, మన వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ సంథింగ్ ఏదో హయ్యర్కి వెళ్ళాలంటే అర్హత సంపాదించాలి. అట్లానే ఇక్కడ కూడా స్వర్గలోకాల్లో, మిగతా లోకాల్లో అన్ని యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ స్టిల్ దేవతల్లో ఈర్ష ఉంటుంది, ద్వేషాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ముసలితనం వస్తుంది. ఎందుకంటే అందరూ జీవతత్వ కాబట్టి. ఓకే, అందువల్ల ఇక్కడ మనం గమనిస్తే మనము అందుకే దేవతల యొక్క లోకాలు అశాశ్వతమే, దేవతల యొక్క వరాలు కూడా అశాశ్వతం. బట్ అల్టిమేట్గా నాకు కావాల్సిన జన్మరాహిత్యం కావాలి. ఎందుకంటే వాళ్లే గుణాల ప్రభావంతో లోకాల్లో వాళ్లే ఉన్నప్పుడు సో నన్ను ఎట్లా కాపాడగలుగుతారు, నాకు ఎట్లా వాళ్ళు జన్మరాహిత్యం ఇవ్వగలరు? ఎందుకంటే వాళ్ళకే మళ్ళీ మళ్ళీ జన్మెత్తడానికి అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళు నాకెట్లా ఇస్తారు? అందువల్ల ఇక్కడ కృష్ణ విష్ణు వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు అన్నమాట. సో ఒకప్పుడు నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాను, భౌతిక ప్రపంచానికి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాను? ఎందుకంటే నేను భగవంతుడికి సపరేట్గా, ఇండిపెండెంట్గా నేను వెళ్ళి నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను. భగవంతుడితో కాదు, భగవంతుడికి సంబంధం లేకుండా అంతకంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేయాలని అనుకుని నా డిజైర్ నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఒకప్పుడు ఇక్కడ చూస్తే సోల్ ప్యూర్గా ఉంది. ఎప్పుడైతే ఆ డిజైర్ వచ్చిందో మనకి వెంటనే మనకి బాడీ ఇవ్వబడింది. ఎందుకంటే ఆ కోరిక తీర్చుకోవడానికి బాడీ ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతాడో తన సోల్, తన ఆధ్యాత్మిక లోకానికి వచ్చినట్టు తన ఫాదరు దేవాదేవుడని ఇవన్నీ మర్చిపోతాడు అనమాట, ఎప్పుడైతే బాడీలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే తను ఎంజాయ్ చేయాలనుకునే మూడ్లో ఉన్నాడు కాబట్టి గతాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేదు. సేమ్ సిమిలర్ స్టోరీ బైబిల్లో కూడా ఉండేది అన్నమాట. సో భగవంతుడు ఆడమ్ అండ్ ఈవ్ని, ఓకేనా, నువ్వు ఏదైనా ఎంజాయ్ చేసుకో కానీ ఈ యాపిల్ మాత్రం తినొద్దని చెప్పి, కానీ లోపల ఉన్న శైతాన్ అంటే కోరిక మనసు ఏం చెప్తుంది, ఏదో నువ్వు అది కానీ తిన్నావంటే నువ్వు భగవంతుడి కంటే నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ఎక్కడ నువ్వు అది వెళ్ళి నువ్వు శక్తిమంతుడు అయిపోతాయేమో, నువ్వు ఎంజాయ్ చేస్తావేమో అని భగవంతుడు అందుకే వద్దంటున్నాడు అని చెప్పి, కాబట్టి నువ్వు ట్రై చేయని చెప్పి ఒక కోరిక మనలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే అది తింటారో వాళ్ళిద్దరూ ఆటోమేటిక్గా వాళ్ళు నార్మల్, ఒకప్పుడు వాళ్ళు దేవతలలో కింగ్డమ్ ఆఫ్ గాడ్లో బహుళ రాజ్యంలో వాళ్ళు చాలా ఆనందంగా విహరిస్తూ హాయిగా ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆజ్ఞాన్ని వాళ్ళు ఉల్లంఘించారో, భగవంతుడి యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా వాళ్ళు ఆనందం ఎక్కువ అనుభవించాలనుకున్నారో, ఆటోమేటిక్గా ఇలాంటి పరిస్థితికి వచ్చింది అన్నమాట. సేమ్ మన పరిస్థితి ఇక్కడ. అందుకనే బైబుల్ చూసినా సరే ప్రిన్సిపల్స్ బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ గానే ఉంటాయి, ఓన్లీ సమ్ డీటెయిల్స్ మారుతుంటాయి. సో ఎప్పుడైతే ఆ సోల్ వచ్చిందో, సర్వెంట్ గా ఉన్న అతను ఓనర్ కంటే ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ అతను సఫర్ అవుతున్నాడు అన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చాడంటే మనకి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఏమని, నేను ఇక్కడ సర్వే కాలేను, నాకు ఎన్నో అనేక బాధలు ఉన్నాయి, ఖచ్చితంగా నేను మళ్ళీ తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నాకు బెటర్ అనిపించే లాగా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉదాహరణకి ఒక తండ్రి, ఒక ఒక అబ్బాయి వచ్చేసి తండ్రి దగ్గర తండ్రి యొక్క మంచితనాన్ని, తండ్రి యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు, అందరూ తండ్రిని చూసి ఆయన్ని వాళ్ళని ఆ తండ్రిని పొగుడుతూ ఉన్నప్పుడు మనకు చిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట, నేను ఎప్పుడు పొగిడించుకోవాలి, ఇట్లాగా నేను ఎప్పుడు ఇంత పెద్దవాడిని అవ్వాలి, నేను ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేయాలని మనకు చిన్న థాట్ మనకు వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఓ మా నాన్నకి ఇంత డబ్బులు ఉంది కాబట్టి మా నాన్న ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, నాకు కూడా ఆ డబ్బు కానీ ఉంటే నేను కూడా ఇట్లా నేను జేజలు కొట్టుకుంటాను, నేను కూడా ఇట్లా ఎంజాయ్ చేయగలను, నేను కూడా కారు తిరగలుగుతాను అనే కోరిక మనలో ఉత్పన్నమైనప్పుడు మనపై తండ్రిని అడిగామన్నమాట. ఏమని, నాకు కూడా నా ఆస్తి నాకు పంచేసి నాకు కూడా డబ్బు ఇచ్చేసి నేను కూడా ఎంజాయ్ చేస్తానని తండ్రి చెప్పాడు. చెప్తాడు అయితే నువ్వు కాదు, నీ వల్ల కాదు, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయలేవు, నీకు తర్వాత నువ్వు చూసుకో, లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి, నా ఆస్తి నాకు పంచి చేసేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను. సో తండ్రి మ్యాక్సిమం చెప్పాడు అనమాట, ట్రై చేశాడు కానీ ప్రేమ ఉంది అందుకని కొట్టలేడు, కట్టేయలేడు, సరే నా నీ ఇష్టం నాయనని చెప్పేసి నువ్వు వెళ్ళు అన్నాడు అనమాట. సో తన ఇంటి నుంచి భౌతిక ప్రపంచానికి, తన ఇల్లు ఆధ్యాత్మిక ప్రపంచం అయితే తన భౌతిక ప్రపంచానికి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే భౌతిక ప్రపంచం అనుభవం లేమితో జస్ట్ కోరికతో ఆ డబ్బులు తీసుకొని వెళ్తారో, ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, ఫ్రెండ్స్ కానీ అది ఖర్చు పెట్టి ఆటోమేటిక్గా అతను ఎప్పుడైతే డబ్బులు లేకుండా పోయి ఫ్రెండ్స్ కూడా ఏమాత్రం సహకరించారో, ఆటోమేటిక్గా అతను ఏమంటాడు, అరే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎట్లా ఎవరు నన్ను కాపాడతారు అని తన ఆలోచనలో ఉన్నప్పుడు, అప్పుడు మా నాన్న ఎంత ఎంతగా చెప్పాడు, ఏ స్థాయిలో చెప్పాడు నాకు, నేను హాయిగా అప్పుడే మాట విని ఉండాల్సింది, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని నేను భగవంతుడికి నేను నా తండ్రికి నేను మొహం చూపించాను అని మనం ఎంతో కుమిలిపోతున్నాం. అప్పుడు కూడా మన ఫుడ్ దొరక్క అల్టిమేట్గా ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇప్పుడు ఏమైనాయి కంప్లీట్గా, ఎట్లయినా సరే వెళ్ళిపోతే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సిమిలర్గా మనం కూడా అంతే, ఆధ్యాత్మిక ప్రపంచంలో తండ్రి యొక్క రాజ్యాన్ని మనం వదిలేడుకు వచ్చిన తర్వాత అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అది చూడాలి, ఇది చూడాలి, దాన్ని చూసుకో, దాన్ని నేను తినాలి, దీన్ని తాగాలి, దీన్ని వాడాలి అని తిరిగి 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 లాస్ట్కి మనం కూడా అలసిపోయేసి ఎటు చూసినా మనకి ఇంకా ఒక విధమైనటువంటి అందరి మధ్యలో తెలియకుండానే ఒక ఒంటరితనము, బాధ, నిస్సహాయస్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి యాక్చువల్గా మనం రియల్ క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తాం, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఎందుకు ఇలాంటి కర్మ నేను పడాలి, నన్ను ఎప్పుడైనా నన్ను ఈ కర్మ నుంచి బయటపడేవాడు ఎవరైనా ఉన్నాడా అని మనం ఆ ఎక్స్పీరియన్స్ రావడానికే భగవంతుడు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. ఒక విధంగా చెప్పంటే తండ్రి మ్యాక్సిమం చెప్పాడు అనమాట పోవద్దు అని, ఇప్పుడు అల్టిమేట్గా మనం చేస్తాం అంటే ఏం చేస్తాడు, అల్టిమేట్గా ఓకే చూసుకొని రా అంటాడు అంతే. అలాగే చిన్నపిల్లలు ఇక్కడ మంటలో చేయబెట్టాలనుకున్నాను అనుకో, భలే ఉంది మంటను చేయబెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ వద్దు వద్దు పెట్టద్దు అది కాలుతుంది అంటాం, లేదు వాళ్ళు పెడతారు పెడతారు అప్పుడు ఏమంటాం ఒకసారి పెట్టి చూడ అంటాం, పెట్టినప్పుడు ఏమవుద్ది కాలినప్పుడు ఇంక జీవితం మళ్ళీ చేయరు. అలాగే ఇప్పుడు మరి ఎన్నో జన్మలుగా ఇవాళ ఇట్లా ఎన్నో బాడీస్లో మన ఎక్స్పీరియన్స్ అయ్యి అయ్యి చివరికి మనం ఇంకో జన్మ వద్దురానైనా నాకు నేను బయటపడిపోవాలి ఇక్కడ నుంచి అని, జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసమే ఇంత పెద్ద మెటీరియల్ సృష్టించాడు భగవంతుడు. మనకు మనం ఎప్పుడు రియలైజ్ అవుతాము, మనం తిరిగి లేదు నేను ఒంటరిగా కంటే కూడా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నేను శాశ్వతంగా ఆనందంగా ఉంటానటువంటి ఆ ఇదికి భగవంతుడు ఇంత పెద్ద సృష్టిని భౌతిక ప్రపంచం సృష్టించాడు. అంటే భౌతిక ప్రపంచం సృష్టించిన ఒక పర్పస్ ఉంది ఇక్కడ, ఒక పర్పస్ ఉంది ఇక్కడ, అది ఇచ్చింది మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ మనం అనవసరమైనటువంటి టెంపరీ డిజైర్స్ కో టెంపరీ గ్లిటర్స్ కో మనం ఆకర్షితులయ్యి మన మన ఆనందాన్ని మనమే చంపేసుకుంటున్నాం అనమాట. అది మనం ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే మనం కృష్ణ నేను ఇద్దరు రావాలనుకున్నప్పుడు అప్పుడు మనకి రెడీగా ఆచార్యులు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి, మనం తీసుకెళ్ళిపోవడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయన్నమాట. అందుకే పరమాత్ముడు కూడా వెయిట్ చేస్తుంటాడు అనమాట, ఎప్పుడు తిరుగుతాడు నా వెనకాల, ఎప్పుడు నా నేను చెప్పింది వింటాడా అని. గోలోకం వెళ్ళేంత వరకు వైకుంఠం ఎంత వరకు పరమాత్ముడు మనతో పాటే ఉండి మనలో మనలో పరమాత్ముడుగా ఉండి మనల్ని గౌరవించుకుంటూ ఉంటాడు అనమాట. జస్ట్ లైక్ ఈ మెటల్ వాడు ఎలాంటిది అంటే చిన్నపిల్లలు కూడా మనం ఆడుకో ఉంటాం, చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి వంట చేస్తా ఉన్నప్పుడు పిల్లలకు కూడా వంట చేయాలనిపిస్తుంది, కానీ అది కాలుతుంది, పెద్ద స్టవ్లు మంటలు అన్నీ ఉన్నప్పుడు చిన్నపిల్లలు సరదాగా ఉండదు కానీ కాలుతుంది, కానీ లేదమ్మా నేను కూడా వండాలి నేను కూడా వండాలి అన్నప్పుడు అదే తల్లి ఏం చేస్తుంది, చిన్న చిన్న బుడ్డీలు తయారు చేసేస్తుంది, చిన్న చిన్న బుడ్డీలు తయారు చేసేస్తుంది, లేకపోతే కొనుక్కొచ్చిస్తామన్నమాట చిన్న చిన్న స్టవ్లు ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు కొన్ని కొన్ని పాత్రలు తీసినప్పుడు మనం వెళ్ళి ఆడుకుంటాం అనమాట. ఆడుకొని దాంట్లో కొంచెం మట్టి కొద్దిగా ఆకులు గీకులు అన్ని పెట్టి మనం వండుకుంటాం, అందరు సరదాగా హాయిగా అందరికి వచ్చి అందరు పిలిచి నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అని మనం పెడతాం అనమాట. కానీ అల్టిమేట్గా యాక్చువల్గా అది నిజమైన రైస్ కాదు, కానీ మనం తినలేము, అది ఆటకు బాగానే ఉంది కానీ మనం తింటే చచ్చిపోతాం మనం. కానీ దాని తర్వాత మళ్ళీ మనకు ఒరిజినల్గా ఆకలి వేస్తుంది, మనకి మనకు ఒరిజినల్గా ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ పరిగెత్తుకుంటే మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్తేనే మనకి యాక్చువల్గా రైస్ సాంబారు అన్ని మనకు పెడుతుంది అనమాట. అంటే ఇవాళ మనం ఏదైతే అనుభవిస్తున్నామో భౌతిక ప్రపంచంలో ఓకే ఏది రకరకాల ఆనందం అవుతుందో అది జస్ట్ ఆర్టిఫిషియల్ ఆనందాలు అనమాట. ఎట్లాగైతే వీళ్ళు వండుకున్నప్పుడు అది ఆ మట్టిని ఆకులు వండుకున్నప్పుడు యాక్చువల్గా మన మన ఆకలిని తీర్చలేదు, అది అల్టిమేట్గా తీర్చాలంటే ఒరిజినల్ రైస్ ఒరిజినల్ ఫుడ్కి వెళ్ళాలి మనం. అట్లాగే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక వస్తువులతోనో లేదా భౌతికమైనటువంటి వ్యక్తుల సంబంధాలతోనో మనకి యాక్చువల్ మన మన హార్ట్ నిండదు అనమాట. ఇక్కడ మనకి కావాలి, మనకి చాలా ప్రేమ కావాలి, అనంతమైన ప్రేమ కావాలి మనకి. అనంతమైన ప్రేమ ఇచ్చేటువంటి ప్యూర్ లవ్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ ఒకవేళ ప్యూర్ లవ్ ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా మనకు కావాల్సినంత వాళ్ళు ఇవ్వలేరు అనమాట. అందువల్ల మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మనం యథాతమైన మా తల్లి తండ్రి రాజ్యంకి వెళ్ళిపోతేనే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతేనే మనం హ్యాపీగా మళ్ళీ శాశ్వతంగా ఉండగలం. అందుకని ఆచార్యులు లాంటి శంకరాచార్యులు మధ్వాచార్యులు రామాచార్యులు వాళ్ళు ఒక సాధన మార్గం ఇచ్చి భగవంతుడితో సంబంధం కలిపి తిరిగి భగవంతుడి రాజ్యానికి వెళ్ళిపోండి అని వైకుంఠానికి వెళ్ళిపోండి అని వాళ్ళ జీవితం అంతా మనకు పండగా పెట్టారనమాట. ఇవి అందుకనే బైబుల్ కానీ మన ఖురాన్ చూసినా సరే వాళ్ళు చెప్పింది ఒకటే, గో బ్యాక్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరు చెప్పలేదు ఇక్కడ ఇక్కడే ఉండండి ఆనందంగా, నేను చెప్తాను మీకు ఇక్కడే ఎట్లా ఆనందంగా ఉండాలి, నేను చెప్తాను నేను ఏ విధంగా మీకు కొన్ని సూచనలు ఇస్తాను కొన్ని సలహాలు ఇస్తాను చెప్పలేదు అనమాట అందరూ కూడా. అంటే విచ్ మీన్స్ దట్ నిజంగా ఇది నా లోకం కాదు, నేను ప్రసంగం నేను టెంపరీగా ఉన్నాను, అందుకే నాకు ఇక్కడ ఏది నాకు శాశ్వతంగా ఒరిజినల్గా నాకు దొరకట్లేదు, అన్నీ నాకు ఆర్టిఫిషియల్గా ఉన్నాయి ఇక్కడ. కానీ నా హార్ట్ కంటెంట్ హృదయాంతరంలో నాకు నాకు ఉన్నటువంటి ఆ దాహం ప్రేమ కావాలి అనేది ఒక దేవాదేవుడు కృష్ణుడు ఆయన ఆనందానికి నిధి కాబట్టి ప్రేమకి ఆయన నిధి కాబట్టి ఆయన మాత్రం ఇవ్వగలుగుతాడని ఈ జన్మ కాకపోతే 18 జన్మలో ఈ జన్మల తర్వాత అయినా సరే రియలైజ్ అయ్యి మనం వెళ్తాం అన్నమాట. బహుశా కొంతమంది ఈ లైఫ్ లోనే అది రియలైజ్ అయ్యి వాళ్ళ సాధన సిన్సియర్ చేసుకొని ఉన్న బాధ్యత నిర్వర్తిస్తూనే, అవన్నీ వదిలేసుకొని కాదు అవన్నీ నిర్వర్తిస్తూనే దీనికి కూడా వాళ్ళ జీవితంలో కొంత సమయం ఇచ్చి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో మరి భగవంతుడు ఇంత దారుణమైన ప్లేస్ దుఃఖాలే వసతి ఇలా ఇది ఎందుకు క్రియేట్ చేశాడు, ఎందుకు దీన్ని సృష్టించాడు? నేను చెప్పాను మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, లేదా రెబలస్ ఆయన మాట వినని వాళ్ళకి అసలు ఆయన ఆయన లోకం కాకుండా వేరే లోకంలో వాళ్ళు ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు ఎలాంటి పరిస్థితి గురవుతారో వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి భగవంతుడు ఇచ్చాడు అన్నమాట. వాళ్ళ అన్నం ఎంత ఉందో తీర్చుకోవడానికి, ఎంత గురించి అనుభవించని అని వాళ్ళ కోరిక తీర్చడానికి కూడా ఈ భౌతిక ప్రపంచం సృష్టించాడు. అంతేగా ఇదేదో అవుట్ ఆఫ్ ఏదో బై ఛాన్స్ వచ్చేయలేదన్నమా, ఇదంతా బై ఛాన్స్ రాలా ఈ లోకాలు, ఏదో బై బిగ్ బ్యాంగ్ ఏదో వచ్చేసింది అలా రాలేదన్నమాట. దీని వెనకాల ఒక పర్పస్ ఉంది, దీని వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది అన్నమాట. ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఒక సిటీని ప్లాన్ చేసినప్పుడు బిల్డింగ్స్, కాలేజెస్, ప్లే గ్రౌండ్స్, రోడ్స్, స్టేడియంస్ అన్ని కడతారు కదా ఒక సిటీ ప్లాన్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనే సిటీ ప్లాన్ చేస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. మాల్స్, హాస్పిటల్స్, బ్రిడ్జెస్ అన్ని కట్టాలి, దాంతోపాటు ఒక ప్రిజన్ హౌస్ కూడా కడతారు, జైలు కూడా కడతారు. గవర్నమెంట్ ఉద్దేశం జైలు కట్టాలని ఇష్టం ఏం లేదు గవర్నమెంట్, కానీ ఎవరైనా కానీ రెబల్ అయితే ఇచ్చిన సూచనలు కానీ పాటించకపోతే అతన్ని నార్మల్ సమాజంలో పెట్టకుండా తనలో పరివర్తన తీసుకురావడానికి, తన మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫాలో అవ్వడానికి తన టెంపరీగా కొంత ప్లేస్లో పంపించి కొంత పనిష్మెంట్స్ ఇచ్చి తన యొక్క స్థితిని మార్చడానికి, అంటే తను చంపడానికి లేకపోతే తను ఇబ్బంది పెట్టడానికి కాదు. అతను గవర్నమెంట్ అనుకుంది అనుకోండి కాల్చి పడేస్తే అసలు జైలు కట్టాల్సిన అవసరం లేకుండా, ఇంత ఖర్చు కూడా లేదు కట్టడానికి, పోలీసులకి డబ్బులు, అంటే వీళ్ళ హెల్త్కి డబ్బులు, ఫుడ్కి డబ్బులు, ఇదంతా డబ్బు అనవసరం పెను భారం అనమాట గవర్నమెంట్. అయినా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే కావాల్సిన పరివర్తనే కానీ వాళ్ళని చంపుకోవడం కాదు. సో అన్ని ప్లేసులకు కట్టినటువంటి గవర్నమెంట్ జైలు కూడా కడుతుంది, ఎందుకంటే కొంతమంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదేశాలు ఉల్లంఘిస్తారు కాబట్టి. సో మనం కూడా భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకోలేకపోయాము అన్ఫార్చునేట్గా, బట్ దానికి మనం పర్యవసానంగా ఇక్కడ మనకు కూడా పనిష్మెంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఏ రూపంలో బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ డిసీజ్ అన్ని మనకి ఎట్లాగైతే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ చేయడం ఎట్లా ఉంటాయో మనకి ఈ ప్రపంచంలో పనిష్మెంట్స్ అవే అన్నమాట. ఎందుకు ఆ పనిష్మెంట్స్ అంటే మన మీద కక్షతో కాదనమాట, మనలో ప్యూరిఫికేషన్ తీసుకోవడానికి, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు బయట తీసుకోవడానికి, ఆ చెడు లక్షణాలు బయట తీసుకోవడానికి అనమాట. ఏంటి ఆ చెడు లక్షణాలు? ఫస్ట్ పనిష్మెంట్స్ చూద్దాము. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ డిసీజ్, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశం మనం ఫస్ట్ సెకండ్ సెషన్ లో పెట్టి చెప్పుకున్నాం కదా, రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. అవి ఎందుకు రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అవి మనకు ఒక పనిష్మెంట్స్ రూపంలో ఉన్నాయన్నమాట. అవి మనం అర్థం చేసుకోవాలి, అరే మనము కష్టపడి ఉన్నాము కానీ ముసలితనము ఎంత కష్టమైనది, కాబట్టి ముసలితనం లేనటువంటి ఇక్కడ నేను వెళ్ళగలనా, సాగు లేని స్థితికి నేను వెళ్ళగలనా అంటే ఎస్, మా జన్మలో తగు సాధన చేసి ఖచ్చితంగా అక్కడికి మనం వెళ్ళగలుగుతాము. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మాత్రం ఒక ప్రిజన్ హౌస్, దుఃఖాలయం, ఇది పనిష్మెంట్స్ ఈ రూపంలో ఉంటాయి. అండ్ దుర్గాదేవి జైలర్గా ఈ దుర్గి అని చెప్పాను నిన్న, దుర్గి పాలించేవి దుర్గా అనమాట. సో ఆమె మాయాదేవిగా మనకి రకరకాలటువంటి మానసిక, ఆధ్యాత్మిక అన్ని రకాల క్లేశాలు ఆమె చూపిస్తుంది అనమాట మనకి. సో ఆ పనిష్మెంట్ రూపంది ప్యూరిఫికే, ఎందుకని పనిష్మెంట్ అంటే మనలో అహంకారం, గర్వం, కామ, క్రోధ, మదం అసలు ఇవి తీసేయడానికే ఈ పనిష్మెంట్స్ అనమాట. ఎందుకంటే ఇవి ఉండడం వల్లనే మనకి శాశ్వత ఆనందం మనకు దొరకట్లేదు. ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకు ఆనందం దొరుకుతుంది అనమాట. ఇది తొలగిపోవడానికే ఇవన్నీ కూడా మనం ఈ సాధన మార్గం చేసేది ఇది తొలగిపోవడానికే. సో అందుకని ఫస్ట్ మనం ఆడించి మనం జైల్లోకి వచ్చేది అనుకోండి, ఏమైనా వ్యక్తి ఫస్ట్ ఏం జరుగుతుంది, తన డ్రెస్ పోయి తన జైలు డ్రెస్ ఇస్తారు. అలాగే మనం అందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక శరీరం ఉనింది మనకి, అది మనం భౌతిక ప్రపంచంకి వచ్చామో మనకి భౌతిక శరీరం ఇవ్వబడింది అనమాట. మనకి ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ క్లోత్స్ మనం చేంజ్ చేసుకుంటుంటాం కదా, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, నైట్ వేర్ ఒకటి, అట్లానే జీవుడు కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్లోత్స్ మారుస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ మారుస్తుంటారు. సో ఈ ప్రకృతిలో చూస్తే సో వాటర్ లో ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయంటే 9 లక్షల రకాల స్పీషీస్, నంబర్ కాదు, జస్ట్ వెరైటీస్ అనమాట. 9 లక్షల వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇది పద్మపురాణం ఇచ్చినటువంటి నంబర్ అనమాట ఇది. అలాగే చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, 20 లక్షల రకాల చెట్లు ఉన్నాయి అనమాట. అది భూమిలోనా నీళ్ళల్లో అన్నా ఎట్లయినా కానివ్వండి, ఈ హోల్ యూనివర్స్ లో ఇన్ని ఇన్ని రకాలు, నంబర్ కాదు వెరైటీస్ అనమాట. వెరైటీసే 20 లక్షలు ఉన్నాయి. ప్రతి వెరైటీలో ఎన్ని ఉన్నాయి మళ్ళీ అది అనంతం. ఇంకా అట్లాగే ఇన్సెక్ట్స్, రెప్టైల్స్, పురుగులు, జీవులు 11 లక్షలు, బర్డ్స్ 10 లక్షలు, అట్లాగే 4 పాదాల మీద నడిచేటివి 30 లక్షలు. నిన్న ఓ ప్రభుజీ రమేష్ ప్రభు అడిగారు, ఎన్ని కేటగిరీలు ఉన్నాయి జీవతత్వంలో, అంటే ఉదాహరణకి కిన్ పురుషులు, లేకపోతే గంధర్వులు, ఈ జీవతత్వంలో 33 కోట్ల మంది ఉన్నారు కదా, 33 కోట్ల మంది ఉన్నారు నంబర్ లో. బట్ దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే 4 లాక్స్ వెరైటీస్ ఉన్నారు. అంటే మనుషుల దగ్గర నుంచి బ్రహ్మదేవుడు దాకా కిన్నెరలు, కిం పురుషులు, గంధర్వులు, ఇలాంటి కేటగిరీ. ఎందుకంటే అందరు కూడా జీవతత్వంలో ఉండేవాళ్ళే కాబట్టి ఇంచుమించుగా 4 లాక్స్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యూమన్ అని పెట్టారంటే యాక్చువల్లీ పడింది జీవతత్వం. సో అది అంటే ఓవరాల్ గా మనం చూస్తే 84 లాక్స్ స్పీషీస్, అంటే 84 లక్షల రకాల శరీరాలు మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. మా జన్మ ఒకవేళ మనం భగవంతుని చేరుకోలేకపోతే, లేదా మన జన్మరాహిత్యం పొందలేకపోతే, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, మన మన మనసులో ఉన్న భావాలను బట్టి, కోరికలను బట్టి మనకు నెక్స్ట్ శరీరం వచ్చేస్తుంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా అందువల్ల మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందువల్ల ఈ పరిస్థితిలోకి మనం పడాల్సి వచ్చింది అనమాట. జీవుడు భగవంతుడికి అగెయిన్స్ట్గా మనం నిర్ణయం తీసుకోవడం వల్ల రావాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఇది ఎప్పుడు తీసుకున్నాము, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాము, దానికంటే కూడా ఎట్లా బయటపడాలి అనే దాని గురించి ఆలోచించడం మనకి బెటర్. ఎందుకంటే అది జరిగింది టైం ఇమెమోరియల్, అది జరిగింది కూడా హయ్యర్ ప్లేన్లో జరిగింది. ఇవాళ మనం అది ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల్లో, అది నేనేం చేసుకుంటాను అవన్నీ ఆలోచించడం ప్రస్తుతానికి అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మరి ఇల్లు తగలబడతా ఉందనుకోండి, ఎవరో ఏదో వేశారు, ఇల్లు తగలబడుతుంది. మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ, ఫస్ట్ దాని నుంచి మనం బయటపడాలి, మనం తప్పించుకోవాలి అక్కడి నుంచి. అంతేగాని అక్కడే ఉండి ఎవరు వేసారు, ఎందుకు వేసి ఉంటారు, అతను సిగరెట్ వేసారా లేదా అగ్గిపుల్లు వేసాడా, అవసరం లేదు అది. ఓకేనా, అల్టిమేట్లీ ఒకటి మాత్రం తెలుసు, వీఆర్ సఫరింగ్ అనేది మాత్రం తెలుసు. ఈ 4 నుంచి ఇబ్బంది పడుతున్నాం, ఇంకా అనేక ఇబ్బంది పడుతున్నాం. సో మనకి భగవద్గీత, భాగవత రూపంలో, ఇతర స్క్రిప్చర్స్ లో ఎలా బయటపడాలో మనకి అవకాశం ఇచ్చినారు, దాన్ని పట్టుకొని వెళ్ళడం మనకి మంచిది అనమాట. సో హరే కృష్ణ. సో ఈరోజు మనం అసలు స్క్రిప్చర్స్ భగవద్ ఒకటే అయితే ఎందుకు ఇన్ని స్క్రిప్చర్స్, ఎందుకు ఇన్ని రిలీజియన్స్ ఎందుకు వచ్చాయి అది చెప్పుకున్నాము. మనం ఎవరమో చెప్పుకున్నాము. మనం ఆత్మలు అయితే ఏంటి ప్రూఫ్స్ అది చెప్పుకున్నాము. ఆ తర్వాత ప్రూఫ్స్ అయిన తర్వాత మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయో మనం చెప్పమన్నారు, అది తెలుసుకున్నాము. ఆ తర్వాత చివరిగా మనం ఎవరు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో రావాల్సి వచ్చింది అని మనం చెప్పుకున్నాము.